శాసించేటటువంటి కార్యక్రమాలు వేగం పుంజుకోవాలి. ఇది మొదటి పాయింట్. నేను నేర్చుకోవాల్సింది గురువు గారు ప్రపంచాన్ని శాసించేటటువంటి ఒక విశేష జీవిత విధానాన్ని మనకు అందజేశారు. ఆ జీవిత విధానాన్ని మనము జీవిస్తూ మన జీవితాలు ఇతరులకి ప్రేరణ కలిగేటట్టు అవ్వాలి. మీరు మీ గురువు గొప్పతనం గురించి చెప్పటం కాదు, మీరు ఆ గురువు దగ్గరికి వెళ్ళాక మీరు ఎంత గొప్పవాళ్ళు అయ్యారు, అది ముఖ్యం. గొప్పవాళ్ళు అవటం అంటే ఏమిటి? ఏమిటి ఈ గురువులందరూ మనకి చెప్తున్నది? గురువులందరూ అంటే నా ఉద్దేశ్యం ఈనాటి వరకు ప్రపంచంలో దేశ విదేశాలలో అనేక మంది మహనీయులు అందజేసిన విషయాలు ఏమిటి? ముస్లిం గురువులు సూఫీలు అంటారు, క్రిస్టియన్ గురువులు ఉన్నారు, జైన్ గురువులు ఉన్నారు. లాస్ట్ వినిపిస్తోందా అందరికీ? క్లియర్? అసలు ఏంటి వీళ్ళంతా పుట్టారు చచ్చారు? ఎందుకు వచ్చారు అసలు వీళ్ళు? బుద్ధుడు కానీ మహావీరుడు కానీ జైన్ మొహమ్మద్ కానీ ఎందుకు వీళ్ళందరూ ప్రపంచంలోకి వచ్చారు వెళ్ళిపోయారు? వాళ్ళ పేరు మీద కొట్టుకు చూస్తున్నారే తప్ప వాళ్ళు ఏం చెప్పారు అన్నది తెలియదు మనకి. దేవాలయాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, మాస్కులు ఉన్నాయి, గురుద్వారాలు ఉన్నాయి. ఎందుకు ఇవంతా? దానికి జవాబు పరమ పూజ్య గురుదేవుడు ఇచ్చారు. చెప్పింది అందరూ చెప్పిందే, కానీ మీకు ఒక జీవిత విధానాన్ని ఇచ్చారు. ఏమిటి ఆయన ఇచ్చింది? విద్యాలయానికి వెళ్ళి విద్య ఎలా నేర్చుకుంటున్నారో, దేవాలయానికి వెళ్ళి దేవతాశక్తుల గురించి అలా తెలుసుకోవాలి, అది గురుదేవుడు ఇచ్చింది. దేవాలయాలంటే హిందూ దేవాలయాలైనా గురుద్వారాకు వెళ్ళినా అదే నేర్చుకోవచ్చు, చర్చికి వెళ్ళినా అదే నేర్చుకోవచ్చు, మాస్క్కు వెళ్ళినా అదే నేర్చుకోవచ్చు, మస్జిద్కి వెళ్ళింది. లేదు నీ ఇంట్లో దేవాలయం పెట్టుకుని అక్కడ దేవతా పూజలు చేసినా అదే నేర్చుకోవచ్చు. ఇంతకీ దేవాలయానికి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నాం మనం? ఏం నేర్చుకుంటున్నారు? అడుక్కోవటం నేర్చుకుంటున్నారు. నేను చెయ్యంది, సాధించలేనిది, అర్హత లేనిది, నీకు దండం పెట్టాను కనుక నా పని చేసేయి. నా పని చేస్తే చాలా సక్సెస్ఫుల్ దేవాలయం. ఎంచేత ఆ విధంగా నేను అడుక్కున్నదన్నీ ఇచ్చే దేవాలయాలలో ఎక్కువ మంది అడుక్కోవటానికి వెళ్ళే ఒక క్షేత్రం ఏంటి అంటే తిరుమల. ఎందుకంటే అక్కడ బిచ్చం ఎక్కువ వేస్తాడు. మీరు అడుక్కోవటం బిచ్చమేగా, ఇంకొక నెక్స్ట్ భిక్షాలయం శిరిది తయారవుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరికి మధ్య పోటీ వస్తుందేమో నాకు తెలియదు. మరి వాళ్ళు ఏమేం మాఫియా లీడర్స్ని పెట్టుకుని నా భక్తులు అటు వెళ్ళకూడదు, నన్ను అడుక్కునేవాళ్ళు నన్నే అడుక్కోవాలి, మళ్ళా నిన్ను అడుక్కుంటే ఎట్ట? ఆర్కే కరంజయ్య ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ బ్లిట్స్ అని ఒక వీక్లీ వచ్చేది, అందులో చెప్పిన కథ ఒకటి గుర్తుకొస్తుంది. బాంబేలో ఈ రెండు భిక్షాధిపతులు ఉన్నారు, ప్రెసిడెంట్ ఆఫ్ బెగ్గర్స్. ఎక్స్ క్షేత్రానికి బెగ్గర్స్ యూనియన్కి ఒక ప్రెసిడెంట్, వై క్షేత్రానికి అక్కడ అడుక్కునేవాళ్ళు ఇంటింటికి వెళ్ళి అడుక్కునే వాళ్ళకి ఒక ప్రెసిడెంట్, ఇద్దరు ప్రెసిడెంట్స్ ఉన్నారు. తమాషాగా ఒకసారి ఏమైందంటే ఎక్స్ క్షేత్రంలో ఉన్న ఒక భిక్షుకత్తికి వై క్షేత్రంలో ఉన్న ఇంకొక భిక్షుకి లవ్ వచ్చింది అడుక్కునే వాళ్ళకి. సరే, ప్రెసిడెంట్స్ ముందు ఒప్పుకోలేదు. ఆ క్షేత్రంలో వాళ్ళు ఇక్కడ ఎలా పెళ్లి చేసుకుంటారు, ఆ క్షేత్రంలో వాళ్ళు ఇక్కడ ఎలా పెళ్లి చేసుకుంటున్నారు? ఎవరి గురించి చెప్తున్నానో వింటున్నారు కదా, బెగ్గర్స్ గురించి చెప్తున్నాను. సరే, వాళ్ళు ఒప్పుకోలేదు, మేము పెళ్లి చేసుకు తీరుతా ఉన్నారు. సరే, ఆ ప్రెసిడెంట్స్ ఒప్పుకున్నారు పెళ్లికి. ఒప్పుకున్నాక వాళ్ళిద్దరికీ రెండు శాంక్షన్స్ ఇచ్చారు, రిటర్న్ శాంక్షన్స్. మీరిద్దరికీ కూడా అడుక్కోవటానికి రెండు క్షేత్రాలు ఇస్తున్నాం. నువ్వు ఎక్స్లో ఉన్న వాడికి వైలో అడుక్కోవచ్చు, వైలో ఉన్నవాడు ఎక్స్లో కూడా అడుక్కోవచ్చు. మీ ఇద్దరికే అది, మళ్ళీ అందరికీ కాదు. కథ అర్థమైంది కదా? బెగ్గర్స్ యూనియన్ బెగ్గింగ్ ఆపేశారు. డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న ఆ బెగ్గర్స్ పెళ్లి చేసుకున్నారు కనుక ఆ డిఫరెంట్ ఏరియాలో ఉన్న బెగ్గర్స్కి రిటర్న్ పెర్మిషన్ ఏంటి అంటే మీరు ఈ క్షేత్రంలోనూ అడుక్కోవచ్చు, మిగతా వాళ్ళు అడుక్కోవటానికి వీల్లేదు. వింటానికి కొంచెం నాకు తెలియదు మీకు ఎలా అనిపిస్తుందో, నాకు చాలా కరెక్ట్ అనిపిస్తుంది. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఏ క్షేత్రంలో అడుక్కోవచ్చు, మెడిసిన్ చదివిన వాళ్ళు జాబ్స్ అంటే అడుక్కోవటమేగా కాదా? మెడిసిన్ చదివిన వాడు ఇంజనీరింగ్ పోస్ట్కి అప్లై చేయొచ్చా? మరి ఇప్పుడు ఈ కథ చదివితే నాకు ఐడియా వచ్చింది. ఓ ఇంజనీరు ఓ డాక్టరు పెళ్లి చేసుకుంటే జరుగుతుందదే కదా. ఎవరైతే డాక్టరో వాడు డాక్టర్ ఏరియాలో అడుక్కుంటాడు, ఇంజనీర్ అవడో వాడు ఇంజనీరింగ్ ఏరియాలో అడుక్కుంటాడు కాదా? కథ అర్థమైందా? ఆ విద్యాలయాల స్థితిలో ఉన్నాం మనం. అంచేత గబుక్కుని మీ విద్యకి అడుక్కునే అర్హత పోతే జాబ్స్ ఊడుతాయి. ఇప్పుడు జరుగుతున్న ప్రమాదం అదే కదా. ఎందుకు ఇది చెప్తున్నాను, ఇదే మానసిక స్థితిలో మీరు తిరుమలకి, షిరిడీకి, లేకపోతే వాళ్ళ వాళ్ళ పుణ్యక్షేత్రానికి, మళ్ళీ ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళటానికి మళ్ళా పేపర్స్లో నేను మళ్ళా ఒక పెద్ద గలాటా చూస్తున్నాను. ఒక తీర్థక్షేత్రానికి వెళ్ళటానికి కొంతమంది డబ్బు ఇవ్వటానికి రెడీగా ఉంటే, ఇంత తెలుస్తుందో, పేపర్స్ కూడా చదవరేమో మీరు, ఇంత తెలిస్తే సరే, లేకపోతే నేను పేపర్ల గురించి ఇక్కడ ఎందుకు మాట్లాడతా, తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోండి. అది తప్పు, అది అలా అలౌ చేయం. మేము మీ తీర్థానికే వెళ్తే మరి మా తీర్థానికి వెళ్ళిన వాళ్ళకి అంటే ఆధ్యాత్మిక పరిస్థితి ఎంత నికృష్ట నీచ స్థితిలో ఉన్నదో అర్థం చేసుకోండి. మొట్టమొదటి గురుదేవులు మనకు అందించేటటువంటి విచార క్రాంతి అది, అందరూ అది చేస్తున్నారు కనుక కరెక్ట్ అలా అయిపోతుంది. అవగాహన అవుతుందా? ఓవర్ ద హెడ్ వెళ్ళిపోతుందా? అర్థమైన వాళ్ళ చేతులు ఎత్తండి. ఇది పొడుగ్గా ఎత్తితే కనిపిస్తుంది నాకు, అంటే మిగతా వాళ్ళకి అర్థం కాలేదు. కొన్ని అర్థమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు చాలు. ఆధ్యాత్మికత ఒక సైన్స్ లాగే నేర్చుకోవాలి. ఇంజనీరింగ్ మీకు తెలియాలి అంటే డైరెక్ట్గా ఇంజనీరింగ్ కాలేజీలో నీకు ఎవ్వడో అడ్మిషన్ ఇవ్వడు, నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, స్పెసిఫిక్ సబ్జెక్ట్స్లోనే చదువుకుని ఉండాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివితేనే నువ్వు ఇంజనీరింగ్ కాలేజీకి ఎంట్రన్స్ టెస్ట్ రాయటానికి పెర్మిషన్ ఇవ్వబడుతుంది. మళ్ళా చచ్చావు, మళ్ళా అక్కడ కూడా ర్యాంక్ రాకపోతే అవుట్. డాక్టర్ అవ్వాలంటే కెమిస్ట్రీ ఇద్దరు చదువుతారు ఇంజనీర్స్ వాళ్ళు, మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ బదులు బయాలజీ అంటే జువాలజీ బాటనీ చదవాలి. ఇది విద్యాలయాల గురించి నేను చెప్తున్నాను, ఎంత కష్టపడాలో చెప్తున్నాను. ఇంత చేస్తే ఏంటి, నువ్వు ఇంజనీరు డాక్టరు అవ్వవు, అవ్వటానికి జరిగే పరీక్షకి నీకు పెర్మిషన్ ఇవ్వబడుతుంది. మరి దేవాలయాల్లో అలాంటి పరిస్థితి ఎక్కడైనా చూశారా మీరు? మీరు వెళ్ళినా పర్వాలేదు, వెళ్ళకపోయినా పర్వాలేదు, మరి ఎందుకు ఆ దేవాలయాలు? చెప్పింది అర్థమవుతుంది కదా. అంచేత పరమపూజ్య గురుదేవులు అందించినటువంటి విజ్ఞానం ఏంటి అంటే, దేవాలయాల్ని కూడా మీరు అంత శక్తివంతంగా ఉపయోగించుకోవచ్చు. ఉపయోగించుకున్నవాడు ఎదుగుతాడు. అంచేత దేవాలయానికి వెళ్తున్నాను, అంచేత నేను ఎదుగుతానా అంటే, ఇంటర్మీడియట్లో ఈ గ్రూప్ తీసుకున్నాను కనుక నేను డాక్టర్ని ఇంజనీర్ని అవుతానంటే అవడు కదా, మన పరీక్షలు రాయదు. చేత మొట్టమొదట పరమపూజ్య గురుదేవులు చెప్పేది ఏంటి అంటే, దేవాలయాల్ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. అన్ని దేవాలయాలు మూలపడ్డాయి. మూలపడ్డ దేవాలయాల్లో బ్రహ్మాండంగా మూలపడ్డ దేవాలయం తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం. అంటే అన్ని లక్షలాది మంది వస్తున్నారు, కానీ ఎవరికి ఆ దేవాలయాల్లో ఏం నేర్చుకోవాలో తెలీదు. రెండో అతిపెద్ద దేవాలయం నాశనం అవుతున్నది షిరిడీ. మొదలెట్టి నాశనమయ్యి ఇంకా తన ఉనికిని ఉంచుకున్నటువంటి కొన్ని దేవాలయాలు ఉన్నాయి. మంత్రాలయం ఇక్కడ బాసర దగ్గర ఏంటి, సరస్వతి దేవాలయం. ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి స్పెషలైజ్ చేశాడు, ఆయన అక్కడికి వెళ్తే మీకు వీసా వచ్చేస్తుంది. మీరు వీసా అది పెడుతున్న అమెరికన్ గవర్నమెంట్స్కి వాళ్ళకి మీరు చెప్తే, ఎందుకై అక్కడెక్కడో వీసా ఇది పెడతావు, ఆ దేవాలయం పక్కనే పెట్టేసుకుంటే మీరు, అటు మా వెంకటేశ్వర స్వామికి పేరు వస్తుంది, అంటే వెంకటేశ్వర స్వామికి పని ఏంటి అంటే మీకు వీసా ఇవ్వటమే. సిగ్గుండాలి అసలు ఆ చుట్టూ ప్రదర్శనలు చేసేటటువంటి వాళ్ళకి, నేను ప్రదర్శనలు చేస్తే వీసా వస్తోందా? చూస్తుందని విన్నానే, రాని వాళ్ళు ఎంతమందో కూడా మీరు కాస్త స్టాటిస్టిక్స్ వేసి చూసుకోండి, వచ్చిన వాళ్ళు సరే, రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా మీరు స్టాటిస్టిక్స్ వేసుకుంటే మీకే తెలుస్తుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, ఈ నవసృజన సాధన అన్నది దేవాలయాన్ని మీరు మళ్ళీ ఎలా ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి ఇంత సీరియస్గా. దానికి నెక్స్ట్, ఈ దేవాలయాలన్నీ కూడా యోగ సాధన క్షేత్రాలు. యోగం అంటే ఏంటోనో మనకి తెలియదు. మనకి తెలిసింది ఏంటి అంటే, ఏదైనా మనకి దొరికితే యోగం ఉందంటాం, దొరక్కపోతే యోగం లేదు. కానీ యోగం అంటే ఏంటి, అక్కడ వివేకానంద చెప్పింది చూడండి. యోగా ఎస్ స్వామి వివేకానంద హ్యాస్ సెడ్ మే బి రిగార్డెడ్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ కంప్రెసింగ్ వన్స్ ఎవల్యూషన్ ఇంటు ఏ సింగిల్ లైఫ్ ఆర్ ఎ ఫ్యూ ఇయర్స్ ఆర్ ఈవెన్ ఎ ఫ్యూ మంత్స్ ఆఫ్ బాడీ ఎగ్జిస్టెన్స్. అక్కడ మనందరికీ అర్థమయ్యి దాని గురించి ఏమీ తెలియని మాట ఇది, ఎవల్యూషన్. ఎవరైనా చెప్తారా వాట్ ఈజ్ ఎవల్యూషన్? మీకు తెలుసు, గట్టిగా చెప్పమ్మా, కూర్చునే చెప్పు. ఇక్కడ మనట్లా పరిణామ క్రమము, ఇంకా విన్నారా అందరు? ఇద్దరు ఒకటే చెప్పారు. ఈయన రెండు మాటల్లో చెప్తే ఆయన ఇంగ్లీష్ కనుక ఎక్కువ మాటల్లో చెప్పింది, కానీ భావం అదే. అంచేత నాకు ఎంత జాలేస్తుందంటే, ఇప్పుడు సాధన చేస్తున్న వాళ్ళని, వాళ్ళు ఎందుకు సాధన చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఏ సాధన చేసినా నేను సాధన అనే మాట వాడితే అది హిందువులకి మాత్రమే సంబంధించింది కాదు, అన్ని మతాల వాళ్ళకి సంబంధించి. అన్ని మతాలు చెప్పేది ఎవల్యూషన్ గురించి చెప్తాయి. సాధనలు చేస్తున్నారు, పరిణామక్రమం తెలియాలి, ఎవల్యూషన్ తెలియాలి. ఇది అందరికీ అర్థమైందా? ఈ విషయం అందరికీ అర్థమైందా? మీరు సాధన చేయండి, మీరు ఏ సాధన చేస్తున్నారో అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకు చేస్తున్నారో తెలియాలి. పరమపూజ్య గురుదేవులు మాకు ఒక ఉదాహరణ ఇచ్చేవారు. ఒక ఊళ్ళో ఏమైందంటే, ఒక ఊరు ఎందుకు హైదరాబాదే అనుకుందాం. హైదరాబాద్కి అతని చిన్ననాటి స్నేహితుడు, చాలా క్లోజ్ స్నేహితుడు ఒక అతను వస్తున్నాడు. అతను ఎస్ఎంఎస్ ఇచ్చి ఉంటాడు. అప్పుడు ఎస్ఎంఎస్ ఉందా అని అడక్కండి, ఇప్పుడు జరుగుతున్నది అనుకోండి. నేను వస్తున్నాను, తర్వాత ఎక్కి ఫోన్ చేసి నేను ఈ ట్రైన్ ఎక్కాను, ఇంకా ఫలానా టైంకి హైదరాబాద్ చేరుకుంటున్నాను. సరే, వీడు ఫ్రెండ్ చాలా ఇష్టం కనుక కారు తీసుకుని వచ్చాడు స్టేషన్కి, ఇంకా ట్రైన్ రాలేదు. చిన్ననాటి స్నేహితుడు అన్నది గుర్తుంచుకోండి. ఈ మధ్య రిలేషన్షిప్స్ ఏం లేవు వాళ్ళకి, ఎప్పుడు హైదరాబాద్ రాలేదు ఏం తెలియదు, పల్లెటూరు నుంచి వస్తున్నాడు. సరే, ఈ లోపల ఇతనికి అర్జెంట్ పని వచ్చింది, కారు అక్కడ వదిలేసి ఇగ్నిషన్ కీ అక్కడ ఉన్నటువంటి డోర్ కీపర్కి ఇచ్చి, ఫలానా ట్రైన్లో మా ఫ్రెండ్ వస్తున్నాడు, వాడి పేరు ఇది, వాడి టికెట్ అది చూసి అని ఇతను ఫోటో కూడా చూపించాడు. తన దగ్గర ఉన్న ఫోటో, ఇతను వస్తున్నాడు, ఈ రీసెంట్ ఫోటో ఇది, కానీ నేను మొదటిసారి చూడబోతున్నాను అతన్ని, కానీ నేను అర్జెంటుగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. అతని కార్ డ్రైవింగ్ వచ్చుట నేను ట్యాంక్ ఫుల్ చేసేసాను నేను, అంచేత ఇగ్నిషన్ కీ అతనికి ఇచ్చేయండి అన్నాడు. సరే, వచ్చాడు, ఎక్కాడు కారు, ఇగ్నిషన్ ఆన్ చేశాడు. డ్రైవింగ్ వచ్చు, ట్రాఫిక్ రూల్స్ వచ్చు, అందువల్ల కారు ఎక్కాడు, బయలుదేరాడు.
అడ్రస్ తెలీదు.
ఏదో చెప్పాడు, ఇతను మొదటిసారి హైదరాబాద్ వస్తున్నాడు కదా,
క్లియర్? లాస్ట్ బెంచెస్, లాస్ట్ బెంచెస్ కి నా మాట వినిపించలే, వాళ్ళు రియాక్ట్ అవటం లే, రియాక్ట్ అయ్యారులే. కారు ఎక్కాడు, బయలుదేరాడు, ట్రాఫిక్ రూల్స్ తెలుసు, రెడ్ లైట్ అది ఇది అంతా తెలుసు, వెళ్తున్నాడు. ఇతనికి ఏదో ల్యాండ్ మార్కులు చెప్పాడు, దాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఎప్పుడు ఆపమంటే కారు అప్పుడు ఆపేస్తాడు ట్రాఫిక్ రూల్స్ ప్రకారం, ఎప్పుడు బయలుదేరని ఇస్తే బయలుదేరుతున్నాడు, వెళ్తున్నాడు. అడ్రస్ తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, అలా తిరుగుతూనే ఉన్నాడు కారులో. కానీ కారు ఎంతసేపు నడుస్తుంది? పెట్రోల్ ఉన్నంత వరకు నడుస్తుంది. పెట్రోల్ అయిపోయింది, కారు ఆగిపోయింది. ఇంతకీ వాడు ఎక్కడికి చేరుకున్నాడు? మీ జీవితాలు అలా ఉన్నాయో లేదో చూసుకోండి. అక్కడ కనీసం వాడికి ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, అడ్రస్ తెలియకపోయినా. మనకు అదే తెలియదు. సాధనలు చేసేస్తూ ఉంటారు, మాలలు తిప్పేస్తూ ఉంటారు, కుండల్ని జాగరణ సాధనలు చేసేస్తూ ఉంటారు. మీకు సూఫీ కల్టే దాని గురించి తెలియదు, నాకు చాలా తెలుసు. అలాంటి వాళ్ళకి చాలామంది 14 సంవత్సరాలు నిద్రపోకుండా ఉన్నవాళ్ళు కాశీలో మా ఇంటికి వచ్చేవాళ్ళు. మా నాన్నగారికి వాళ్ళు తెలుసు, కళ్ళు ఎర్రగా ఉండేవి, అదొకటే లక్షణం అనమాట. వాళ్ళు 14 ఏళ్ళు నిద్రపోకుండా ఉన్నాడు. సాధనలు తెలుసు మీకు, చేసేస్తున్నారు. మీరు ఎక్కడికి? కారులో పెట్రోల్ ఉండి 2 కిలోమీటర్ల దూరంలోనే ఇల్లు ఉంటే ఎంతసేపు నడుపుతాడు వాడు? 20 కిలోమీటర్లో 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పుడు చెప్పి, మీరు మంత్రం చెప్పి ఎందుకు చేస్తున్నాడు? కుండల్ని సాధనలు చేస్తాము అంటే ఇది గురువుగారు చెప్పిందే చెప్తున్నాను. అసలు కుండల్ని ఎక్కడుంది? నాకు చాలామంది, రాజమండ్రిలో నేను ఒక క్లాస్ తీసుకున్నప్పుడు ఓ అద్భుతమైనటువంటి వ్యక్తి వచ్చాడు. అసలు వాడిని చూస్తేనే తేజస్సు కానీ, అసలు ఆ నడకలోనే నేను మొట్టమొదటిసారి ఆ అందాన్ని, ఆ గ్రేస్ని చూశాను. నేను గాయత్రి సాధన చెప్తున్నాను. నేను వచ్చాడు నా దగ్గరికి, క్లాస్ అంతా విన్నాడు. మాస్టరు, మీతో మాట్లాడాలి కొంచెం ఉన్నాడు. నాకు భయం వేసింది, నేను ఎక్కడ ఏం తప్పు చెప్పాను? ఇతన్ని చూస్తే చాలా మంచి సాధకుడుగా ఉన్నాడు. కానీ మా గురువుగారు చెప్పేవారు, మహా అవుతే మా గురువుని అడగడం చెప్పండి, మీకు తెలియకపోతే జవాబు. మా గురువుగారు చెప్పింది చెప్తున్నాం, ఆయన ఇలా చెప్పారు, ఇదిగో పుస్తకంలో ఇలా ఉంది, నీకు తెలియదు అనుకో వాళ్ళు అడిగిన ప్రశ్న. గురువుగారు మాకు ఇచ్చిన సందేశం, మా గురువుని అడగండి. ఆ ధైర్యంతో రా అన్నాను. అతనితో పాటు 20 మంది లోపలికి వచ్చేసాడు. ఇంకా ఆయన వచ్చి నన్ను ఏమడిగాడంటే, నా కుండల్ని జాగరణ అయిపోయింది, ఇంకేం చేయాలి అని అడిగాడు. హమ్మయ్యా అనుకున్నాను. మూర్ఖత్వం యొక్క పరాకాష్ట సాధనలో. అందుకే పరమపూజ్య గురుదేవులు చెప్తారు, అసలు ఏ గురువులు కూడా మీకు మార్గం చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే మార్గం చెప్పటానికి మొట్టమొదట జరిగేది ఏంటి అంటే టెస్ట్ పెడతాడు. తేజ వచ్చిందో లేదో నాకు తెలియదు, ఇక్కడ కనిపించటం లేదు. వాళ్ళ అబ్బాయిని అమెరికా నుంచి తీసుకొచ్చి ఇక్కడ జరిపించాలి అని మొట్టమొదట వాళ్ళు ఏం చేశారు? టెస్ట్ పెట్టారు. మీ వాడు అసలు ఎక్కడున్నాడు? వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్గా ఉంటాయి కనుక అసలు మన ఎడ్యుకేషన్ సిస్టంలో నువ్వు ఎక్కడున్నావు దాన్ని బట్టి ఇంకా సీట్లు ఇవ్వటమా వద్దా, లేకపోతే ఆ సీటుకి మళ్ళీ టెస్ట్ పెట్టడమా? ఆధ్యాత్మిక జగత్తులో అనేక జన్మాంతరాల యొక్క కంటిన్యూటీ అది. ఆధ్యాత్మిక సాధన ఒక్కటే లైఫ్ ఆఫ్టర్ లైఫ్ కంటిన్యూ అవుతుంది, మిగతాదంతా ఏ జన్మకు ఆ జన్మ. దానికి ఏ గురువు ఆశ్రమంలో, అసలు మీరు ఎక్కడున్నారు, మీరు చేసిన సాధనలు ఏంటి, మీరు నా దగ్గరికి వచ్చారు, ఈ సాధనలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్తాయి, దానికి మీరు రెడీ అయినా అని ఒకడైనా అడిగాడా? ఎవడైనా అడిగితే చెప్పండి ఎవరు చెప్పారో, నేను ఆ గురువుని నేను చాలా ఆనందించి ఆయన కోటేస్తా. చెప్పాడు ఎవడైనా మీకు, ఏ గురువు అయినా? ఇంకెందుకమ్మా ఆ గురువు, ఆ గురువుకే తెలియదు. తెలిస్తే ఇంత హీన పరిస్థితి ఉండేది కదా దేవాలయాలలో గురువులది. ఆ గురువుల మీద వాళ్ళ పుస్తకాలు చదివి నాతో వాదించేవాళ్ళు ఉన్నారు చాలామంది. ఓ లైన్ చదివి ఉంటాడు ఎక్కడో ఆవిడో, ఎంత బాగా రాశాడు. ఓ మెడికల్ టెక్స్ట్ బుక్ తీసి కార్డియాలజీ మీద కొత్త కొత్త మార్పుల గురించి చెప్పేటటువంటి ఒక ఆర్టికల్ ఎక్కడైనా పడి ఉంటే అసలు నువ్వు దాన్ని చదువుతావా? నేను చదవను ఎందుకంటే నాకు అర్థం కాదు. చదివావు, నీకేం అర్థమవుతుంది? అర్థమైంది అది ఎంత గొప్పది అని నువ్వు ఎలా మాట్లాడతావు? నీకేం తెలుసు అది రైటా తప్ప తెలుసా? కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఎంత కొట్టుకుంటారో. ఈ గురువు కరెక్టా? ఇద్దరికీ తెలియదు ఆ గురువు అవడో, తమాషాది. ఎందుకు ఆ సోదివాదనలు, పిచ్చివాదనలు? వాడు గొప్పగా రాశాడా, వీడు గొప్పగా రాశాడా? దాన్ని చాలా రఫ్ వర్డ్ వాడేవాడు రజనీష్. దానికి నేనంత రఫ్ వర్డ్ వాడలేను, కానీ దాన్ని వాక్కుని చాలా మిస్యూజ్ చేయటం అనేవాడు. ఆయన వాడిన ఎగ్జాంపుల్ చాలా ఘోరమైన ఎగ్జాంపుల్, సెక్స్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ వాడతాడు ఆయన. ఎందుకయ్యా ఈ గురువుని బట్టి మీరు మాట్లాడు, ఏం తెలుసని మీరు గురువు గురించి మాట్లాడుకుంటారు? అనేక సంస్థల్లో అమూర్ఖత్వం చేస్తాను. ఒక సంస్థ గురువు కిందటి జన్మలో నేను అతన్ని, ఈ జన్మలో అతని కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాను అని చెప్తాడు. చిన్నప్పుడు చెప్పాడు ఎప్పుడో. ఆయన సంస్థలో ఆ రెండు సంస్థలకి మధ్య కొట్లాట్లు. అంటే అసలు గురువుకి తెలియదన్నమాట ఎవడ ఎవడో. మీకు అర్థమవుతే ఎవరో ఓకే, అర్థం కాకపోయినా నాకు అనవసరం, పేర్లు ఎందుకు నాకు. నిజంగా ఆధ్యాత్మిక జగత్తులో మీకు నమ్మకం ఉంటే ఒక గురువు తన కిందటి మూడు జన్మలో నాలుగు జన్మల గురించి చెప్పాక కిందటి జన్మలో పైకి లేచినటువంటి సంస్థలు ఎవరితో కలవాలి? చెప్పింది అర్థమవుతుందా? ఏం చెప్తున్నాను డైరెక్ట్గా ఓపెన్గా చెప్పమంటారా? మీ ఇష్టం, ఓపెన్గా చెప్పమంటే ఓపెన్గానే చెప్తా. లేదండి పొలిటికల్లో ఉన్నాం, ఏం మాట చెప్తే ఏం డేంజర్, మీరేం రియాక్ట్ అవటం లే, ఓపెన్గానే చెప్పానా? పుట్టపర్తిలో ఐదో క్లాస్ చదువుతున్న ఒక చిన్న కుర్రవాడు, అప్పటికి శుద్ధి సాయి ఎవడికి తెలియదు ఆంధ్రాలో, ఎవడికి తెలియదు. అప్పుడు ఆయన అనౌన్స్ చేసుకున్నాడు నేనే శుద్ధి సాయినని. ఈ విషయం తెలుసా నీకు? ఇప్పుడు సత్యసాయి ఉంటే ఎదురుకుండా శుద్ధి సాయి సంస్థ అని ఎవరి మాటలు వినాలి? వినాలా వద్దా? మరి ఎందుకు ఈ పరంపర? ఎందుకు అసలు ఈ ఆధ్యాత్మిక జగత్తులో మీరు ఎందుకు అడుగు పెడుతున్నారు అన్న హీనభావం మీకు తెలిస్తే నాకు ఈ క్లాస్ చాలు. హూ ఆర్ యూ టు డిసైడ్? కాదండి ఆయన కాదండి, ఆయనేమో అవునని చెప్పుకుంటాడు. నువ్వు ఆయన శిష్యుడివి, చెక్క భజన చేసేవాడివి, నువ్వు ఆయన కాదు అంటావు, అండ్ ఆయన నా గురువు అని చెప్తావు. మీ అంత గురుద్రోహులు ఎక్కడా ఉండరు. మా గురువు గారు కబీర్ దాస్, సమర్థ గురు రామదాస్, శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానంద. వివేకానంద నాకు చెప్పిన జ్ఞానోదయంతోనే సూపరామెంటల్ డిసెంట్ గురించి నేను ఊహించాను. దానికోసమే నేను నా రివల్యూషన్ ని ఆపి పెద్ద రివల్యూషన్ గా మారాను అని శ్రీ అరవిందో చెప్తాడు. ఇప్పుడు నిజంగా ఆధ్యాత్మిక ఇవల్యూషన్ అర్థమవుతే కబీర్ సంస్థ, సమర్థగురు రామదాస్ సంస్థ, రామకృష్ణ పరమహంస సంస్థ, కేవలం వివేకానంద మీద ఆధారపడిన ఒక సంస్థ ఉంది కన్యాకుమారి దగ్గర డెవలప్ అవుతున్నది, ఆ సంస్థ శ్రీ అరబిందో సంస్థ, ఎవరు మాటలు వినాలి? మరి మీకు పరిణామక్రమం ఏమర్థం? ఇంకెందుకు? అంత తప్పులే, అన్ని సంస్థలు తప్పులే. ఆ మార్పు తీసుకొచ్చాడు ఆయన. నువ్వు ఎక్కడున్నావు పరిణామక్రమంలో? ఏంటి మీ పరిణామక్రమం? ఇంజనీర్ గొప్పవాడా, డాక్టర్ గొప్పవాడా, ప్రెసిడెంట్ గొప్పవాడా, ఎవడు గొప్పవాడు? వాడి వాడి స్థలంలో వాడుకున్న హక్కులు వాడికి ఉన్నాయి. హార్ట్ ఆపరేషన్ అది కావాలంటే ప్రెసిడెంట్ అయినా డాక్టర్ దగ్గరికి వచ్చి దాసోహం అనాల్సిందే. నేను ప్రెసిడెంట్ని, నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఆపరేషన్ చేయంటే ఏమవుతాడు? చస్తాడు. చెప్పిన ఉదాహరణ అర్థమైంది కదా. డాక్టర్ ఎలా చేస్తున్నాడో అలాంటి కండిషన్స్లోనే ఆ జ్ఞానం కావాల్సిన వాడు అక్కడికి రావాలి. వీడికి ఏదైనా పొలిటికల్ పార్టీతో దాంతో లాభం కావాలనుకో, అప్పుడు వీడు ఎక్కడ పోతాడు? అక్కడ పోతాడు. కాదండి, ఏదో ఎలక్ట్రిక్ వైరింగ్ అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి అంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలి, అవునా కాదా? కానీ ఇంతకీ వీరు ఆధ్యాత్మికంగా ఎక్కడున్నారు? ఇవల్యూషన్లో ఎక్కడున్నారు? పరిణామక్రమంలో మీరు ఎక్కడున్నారు? అది తెలిపేటటువంటి, ఎక్కడైనా మీకు జ్ఞానం ఇచ్చేటటువంటి సంస్థ ఉన్నదా? మిమ్మల్ని టెస్ట్ చేయటమే అంతే, మీరు ఎక్కడున్నారు అని. ఇచ్చట ఎంతమంది మాటలు చదివేస్తారు, ఏమర్థమైంది ఎక్కడున్నాం? అదేంటి మాస్టర్, సంహిత కాలేజీలో ఉన్నాం. దీని గురించి నేను అడగటండి, మీరు ఎక్కడున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఇవల్యూషన్ అదే కదా. కస్త్వం కోహం కుతః ఆయాత. శ్లోకాలు అద్భుతంగా చెప్పేస్తారు. రమణ మహర్షిని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, అసలు హుయామాయ్, నేనెవరిని అని వాళ్ళు సాధన చేస్తున్నారు. నాకు ఇంతవరకు మా పరమ పూజ్య గురుదేవులు చెప్పిన మాట మర్చిపోను, నువ్వెవరువో నీకు తెలియకపోతే నీకెవడు చెప్తాడురా అన్నాడు ఆయన. నువ్వెవడువో బయటపడు ఎలా చెప్తాడు నీకు తెలియలా. దాంతో మొదలెట్టారు ఆయన. ఆయన ఫస్ట్ బుక్ ఇవల్యూషన్లో అదే, ఈ చుట్టూరా పెట్టిన అవే. అంచేత ఇప్పుడు కొంతమంది ప్రిన్సిపుల్గా ఒప్పుకుంటాం, ఖనిజ జగత్తు నుంచి మనం వృక్షాలుగా మారాం, వృక్షాల జగత్తు నుంచి జంతువులుగా మారాం, జంతువులలో అతి పరమ ఎడ్జెక్టివ్స్ ఇప్పుడు నేను చెప్పాను, జంతువు మనిషి, పరమ ఉత్కృష్టానాలు, పరమ నీచానాలు తర్వాత ఆలోచించు, కానీ జంతువులమే. లకిలీ ఇంగ్లీష్లో కూడా మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్నాడు. అక్కడ కూడా వాడు మ్యాన్ ఈజ్ ఏ సోషల్ మ్యాన్ అన్న ఎందుకో నాకు తెలియదు. చేత మనం అందరం ఎవరిని? జంతువులని. పరమ నీచ నికృష్ట నర కీటక నర పశు నర పిశాచ, ఇది గురుగారు మనుషులకు ఇచ్చినటువంటి, మనని ఇవాల్యుయేట్ చేసి గురువుగారు ఇచ్చిన పేర్లు గుర్తుంచుకోండి. ఇందులో మనం ఎక్కడున్నాం? నర పిశాచులమా, నర కీటకాలమా, నర పశువులమా? ఎంత దమ్ముండాలో ఆయనకి ఏ మాట చెప్పటానికి. పరీక్షలు, పరీక్ష పెట్టాక మార్కులు ఇవ్వటానికి టీచర్ భయపడతాడా? జీరో మార్కులు వచ్చిన వాడికి వాడు మార్క్ లిస్ట్ సీట్ ఇస్తాడు ఎగ్జామినేషన్ పేపర్, 100 out of 100 ఇచ్చిన వాడికి కూడా ఇస్తాడు. జీరో ఇస్తున్న వాడప్పుడు వాడు ఏమైనా భయపడి బాధపడి, అయ్యో నాయనా నీకు జీరో వచ్చిందిరా, నీకు ఎలా చెప్పేదిరా అంటాడా? తిడతాడా? సిగ్గులేదురా నేను పాఠాలు ఇంత చెప్తూ ఉంటే జీరో తెచ్చుకుంటాం. అందులో నాకు ఈ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళల్లో ఈ మధ్య కొన్ని కొత్త రకాలు కనిపిస్తున్నాయి. తక్కువ మార్కులు వస్తే ఇల్లు వదిలి పారిపోతారు. ముందు సిగ్గుపడాలి తక్కువ మార్కులు రావటానికి. నేను ఇల్లు వదిలి పారిపోయాను, పారిపో మళ్ళా ఎందుకు వచ్చావో నాకు తెలియదు. నేను చాలా ఓపెన్ గానే చెప్తాను, నేను నువ్వు నిజంగానే ఫెయిల్ అయిపోతే ఇల్లు విడిచి పారిపోవాలనిపిస్తే పాస్ అవుతావు నువ్వు నిజంగా ఆ భావన ఉంటే. కాదా నా ఈ మాత్రం ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు చాలా బాగా తెలుసు. బీఎస్సీ వాళ్ళకి చెప్పాను, ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్పాను, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ వాళ్ళకి చెప్పాను. ఈనాటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ క్వశ్చన్ పేపర్లో అయినా మీకు 85 కంటే తక్కువ మార్కులు వచ్చాయంటే మీ తప్పే, స్టూడెంట్స్ తప్పే. అందుకంటే తక్కువ మార్కులు రావడానికి స్కోప్ లేదు, వాడు క్లాసుకి రెగ్యులర్గా అటెండ్ అయినా చాలు. దేని గురించి ఇదంతా చెప్తున్నాను? ఇవల్యూషన్ గురించి చెప్తున్నాను. నువ్వు చేసేటటువంటి ఆధ్యాత్మిక సాధనలో నీకు నచ్చిన సాధన చేస్తావు. చాలా మంది అదే చెప్తారు, నాకు ఇది నచ్చిందండి అని. ఒక లెక్చరర్ దగ్గరికి వెళ్ళి నేను ఎల్లుండి పరీక్ష రాయాలండి, నాకు ఈ చాప్టర్స్ బాగా నచ్చాయి అంటాడు. నచ్చాయి అంటే అర్థం ఏంటి? అప్పుడు అట్లా వాడు ఏం చెప్తాడు, నచ్చిన పాఠాలు చదవమంటాడా, నచ్చనివి చదవమంటాడా? అన్ని చదవమంటాడు సరే, కానీ నచ్చినవి ఉన్నాయనుకో వాడికి, అంటే వచ్చినవి ఉన్నాయనుకో, అప్పుడు ఏం చదవమంటాడు? మొదటి టెస్ట్ అది. మీకు నచ్చితే అంటే నీకు వచ్చింది అనమాట ఆల్రెడీ. వచ్చిన ఎన్నిసార్లు జపాలు చేస్తూ కూర్చుంటావు, ఆసనాలు ఇస్తూ కూర్చుంటావు, ప్రాణాయామాలు చేస్తూ కూర్చుంటావు, లెక్చర్స్ ఇస్తూ కూర్చుంటావు. ఎందుకు ఇదంతా చెప్తున్నాను? ఇవల్యూషన్ ఇది అక్కర్లేమ్మా. ఈ ఇవల్యూషన్లో నర పశువు నుంచి నువ్వు మహామానవుడిగా మారాలి. నెక్స్ట్ లెవెల్ అది, మానవుడు తర్వాత మహామానవుడు. దాని తర్వాత ఇంకా చాలా గ్రేడ్స్ ఉన్నాయి. ఆ గ్రేట్స్ని మన భారతీయ సాంప్రదాయాన్ని ఋషులు అంటాం. జస్ట్ మానవ స్థితి నుంచి మహామానవ స్థితికి వెళ్తే వాడు ఋషి అవుతాడు. మంది ఇది అర్థమవుతోంది అందరికీ? అప్పుడు కానీ ఈ గురువుగారి పుస్తకాలు మీకు అర్థం కావు. ఈ 3 రోజుల్లో నేను ఈ 70 పుస్తకాలు పూర్తి చేసేస్తా. ఎలా చదవాలో మీరు ఎలా, మీరు మాత్రము ఆనెస్ట్గా మార్కులు వేసుకోండి. నర కీటకము, నర పశువు, నర పిశాచ స్థితిలోనే ఉన్నాము. మీ అంతటి మీకు మనం ఎక్కువ మార్కులు వేసుకోవద్దు. ఈ మధ్య సెల్ఫ్ అసెస్మెంట్ ఎక్కువైపోయింది కదా, కాలేజెస్లో కూడా మీరే సెల్ఫ్ అసెస్ చేసుకోండి. నాకు క్వశ్చన్ వస్తుందేమో అని చూస్తున్నా. నేను నరకీటకన్నా, నర పశువునా, నర పిశాచన్నా ఎలా తెలుసుకోవాలి? మీరే క్లాస్ వింటానికి వచ్చారు కనుక మీరందరూ ఋషులేమో. కొన్ని ఇతరులకైనా మీరు చెప్పాలి కదా. నరకీటకము అంటే కీటకం ఏం చేస్తుంది? ముందు లైట్ వైపు ఆకర్షితం అవుతుంది. పశువులు లైట్ నుంచి దూరం వెళ్ళిపోతాయి. అది తెలుసా నీకు? అడవిలో రాత్రిలో నిప్పు ఎందుకు పెడతారు జంతువులు? రాకుండా. కీటకాలు, పురుగులు పరిగెట్టుకొస్తాయి, వచ్చే నేర్చుకో వచ్చేస్తాయి. నర కీటకానికి నర పశువుకి తేడా అర్థమైందా? ఏదో జ్ఞానం ఉంది, ఆకర్షితం అవుతాం, వెళ్తాం, చస్తాం. ఆనెస్ట్గా మీ మీద మీకు నేనేదో తిట్టేస్తున్నాను, ఏంటి చెప్తున్నాడో అనకుండా ఉంటే గురువుల దగ్గర చేరిన వాళ్ళందరూ నర కీటకాలు కాక వారు ఏమిటో నాకు చెప్పండి. కోపాలు మనం ఓపెన్ అసెస్మెంట్ చేసుకుంటున్నాం, తెలియని మనం ఎక్కడున్నాం ఎవల్యూషన్లో. కీటకాలు ఏం చేస్తాయి? లైట్ దగ్గరికి వెళ్తాయి. గురువు దగ్గరికి వెళ్ళాడు, చిన్నప్పటి నుంచి గురువు దగ్గరే పెరిగాడు, పెళ్లి చేసుకున్నాడు, అంతా చేసుకున్నాడు, చచ్చాడు. ఇంతకీ గురువు దగ్గరికి వెళ్ళి ఏం సాధించాడు? ఏం నేర్చుకున్నాడు గురువు దగ్గర? ఓ మంత్రాన్ని నేర్చుకుని ఉంటాడు. ఆ మంత్ర జపం అద్భుతంగా చేసేస్తూ ఉంటాడు. కానీ అదే మంత్రాన్ని ఆ గురువు చేసి అంతవాడయ్యాడు కదా. మరి అదే మంత్రాన్ని చేసి మనం అంత వాళ్ళు అవ్వకపోతే గురువు తప్ప మన తప్ప. గురువే మోసం చేయటం లేదు కదా. నేనేదో స్పెషల్ మంత్రం చేసుకున్నాను, దాని గురించి నేను చెప్పను అని ఏం చెప్పటం లేదు ఏ గురువు కూడా. అంచేత గురువుల వైపు ఆకర్షితం అయ్యేటటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ గురు తత్వాన్ని తెలుసుకోకుండా, ఆ గురువు ఏం అందజేయబోయాడో తెలుసుకోకుండా చస్తే, ఎప్పుడో చస్తాం, కీటకం అయితే అప్పుడే చచ్చిపోతుంది నిప్పులో పడి, మనం ఆ నిప్పులోనే ఉంటాం, ఎప్పుడో చస్తాం. కొంతమంది ఉంటారు, వాళ్ళని రాష్ట్రనిష్ట అనండి, ఏవైనా అనండి, నాస్తికులు అనండి, ఏవైనా అండి, అసలు నిప్పు చూస్తే భయం వాళ్ళు, నో, అసలు మాకు దేవుడు వద్దు. వాళ్ళెవరు? నరపశువులు. ఇంకా నరపిశాచులు ఉంటారు. వాళ్ళు లాగా అవ్వాలని మనం కోరుకుంటాం. వాళ్ళు ఉపాసన చేశారు, మంత్రాలు చదివారు. పిశాచాలంటే రాక్షసులు. వాళ్ళు ఉపాసన చేసిన వాళ్ళే. రావణాసురుడు లాంటి శివ ఉపాసకుడు అసలు ఎప్పుడు దొరకడు. గాయత్రి ఉపాసకుడు ఎప్పుడూ దొరకదు. పరమపూజ్య గురుదేవులు ఓపెన్గా చెప్తారు, రావణాసురుడు రాసినటువంటి గాయత్రి తంత్రం మీదే ఇదంతా నేను మీకు చెప్తున్నాను. కానీ వాడు ఏమయ్యాడు? నర పిశాచు. ఇది మూడు కేటగిరీస్, మార్కులు వేసుకోండి. కానీ అసలు గురు ఉద్దేశం ఏంటి? మానవుడి నుంచి ఋషి స్థానానికి నువ్వు 6 నెలలు కానీ, లేకపోతే కొన్ని సంవత్సరాల్లో కానీ, లేకపోతే కనీసం ఈ జన్మలో కానీ, అంటే కనీసం ఈ జన్మలో అయ్యామంటే నువ్వు చాలా స్లో అన్నమాట, చాలా స్లో. ఋషి స్థలానికి, ఋషి లెవెల్కి, అంటే మానవుడివి కాదు ఇంక నువ్వు, మహామానవుడు. మహామానవులుగా మనం జీవించే విధానాన్ని గురువు గారు అందజేస్తూ, ఆ ఋషులలో మళ్ళా 5 లెవెల్స్ ఉన్నాయి. మానవ జాతిలో కూడా ఏ దేశానికి వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా మనకి 5 రకాలు ఉచ్చస్థితిలో ఉన్న నరపిశాచాలు కనిపిస్తాయి. నరపిశాచాలంటే ఏంటి? శక్తిని దుర్పయోగం చేసుకున్నాడు అంతే కదా. పొలిటీషియన్స్ ఉంటారు 1st లెవెల్. ఫస్ట్ అంటే మీరు కింద నుంచి పైకి అని నేను చెప్పటంలే, నరపిశాచుల నుంచి ఋషి స్థాయిలోకి వెళ్ళటానికి వచ్చే గ్రేట్స్ చెప్తున్నాను నేను. పొలిటీషియన్స్ వాళ్ళు దేని మీద మనస్సు ఉంటుంది? వాళ్ళకి పృథ్వీ మీద ఉంటుంది అంతే కదా. ఏరియా, ఎమ్మెల్యే అవుతానా, ఎంపీ అవుతానా, ప్రెసిడెంట్ అవుతానా, చీఫ్ మినిస్టర్ అవుతానా, ఇది ఒక కేటగిరీ. 2వ కేటగిరీ ఏంటి? బిజినెస్ పీపుల్. వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేస్తారు. అవునా కాదా? డౌటా మీకు? డౌటా మీకు? బిజినెస్ పీపుల్ అంటే డౌట్ ఏం లేదు కదా. నేను చెప్పింది రహస్యం, రహస్యం కాదు కదా. అమ్మో ఇంత మాట అనిస్తావా, డబ్బు కోసం వాళ్ళు చేస్తున్నారు. అది 2వ కేటగిరీ ఋషులలో. నేను నరపిశాచంలో చెప్తున్నాను, ఋషులలో కూడా ఈ కేటగిరీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంచేత కొందరు భూఖండం మీద ఆకర్షణ, పొలిటీషియన్స్. ధనం మీద ఆకర్షణ, బిజినెస్ పీపుల్. సైంటిఫిక్ పీపుల్, సైన్స్. వాళ్ళు పిశాచాలలో పరమ ఉత్కృష్ట పిశాచాలు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్లే లేకపోతే ఈ ఆటం బాంబే ఉండుండేది కాదు. ఇప్పుడు మనకి ప్రపంచంలో కనిపిస్తున్న అన్ని బాధలకి కూడా సైంటిస్టులే కారణం. ఎవరిని అడిగినా చెప్తారు వాళ్ళు. అమెరికాలో అయితే ఓపెన్గా మెడికల్ జర్నల్స్లో రాస్తున్నారు, మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ మేమిచ్చిన మందుల వల్లే వస్తున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద మెడిసిన్స్. సైంటిస్టులు మందు కనిపెట్టారు. మీకు తెలుసా, పారాసిటమాల్ ఈజ్ ఎ బ్యాండ్ డ్రగ్ ఇన్ అమెరికా, వాడకూడదు. ఇక్కడ జ్వరానికే కాదు నిప్పులకి కూడా పనిచేస్తుంది. పెయిన్ రిలీవింగ్ క్రోసిన్ అని ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు వాళ్ళు. అడ్వర్టైజ్మెంట్ నేను తప్పంటే ఎవరి గొప్ప వాళ్ళు చెప్పుకోవాల్సిందే, కానీ ఒక బ్యాండ్ డ్రగ్ ఇక్కడ ఓపెన్గా అమ్మబడుతుంది. మీకు తెలిసినా తెలీదో, మొన్న నేను అమెరికా వెళ్ళినప్పుడు నేను చూసింది ఏంటంటే వైద్యలో చాలా ఉచ్చస్థితికి వెళ్ళిపోయింది, కానీ మందులు ఎవరికి అందవు. చాలా భయపడతారు. అందుకని చాలామంది ఇక్కడికి వచ్చి హార్ట్ ఆపరేషన్ చేయించుకుని అక్కడికి వెళ్తారు. మీకు తెలిసినా తెలీదు ఆ సంగతి. మనమేమో అమెరికన్ డాక్టర్ ఎవడైనా వచ్చి చేస్తే బాగుందని మనం అనుకుంటాం, వాళ్ళు ఇక్కడికి వచ్చి హార్ట్ ఆపరేషన్ చేయించుకుని వెళ్తుంది. ఇంచేత పిశాచాల గురించి చెప్తున్నాను కదా, పొలిటీషియన్స్ పిశాచాలు అంటే మీనింగ్ తన ఆశ కోసం ఎవరిని ఎంతైనా బాధ పెట్టగలరు అంతే అక్కడ పిశాచాలు అంటే. పొలిటీషియన్స్, బిజినెస్ పీపుల్, సైంటిస్ట్స్, దీని తర్వాత యాక్టర్స్, యాక్టర్స్ అండ్ ఆల్ ద వేస్, దాని తర్వాత టీచర్స్, ఈ ఐదు ఈనాడు ప్రపంచాన్ని సర్వనాశనం వైపు తీసుకెళ్తున్నాయి. ఆనంద్ అని నేను 1965 ఆ ప్రాంతాల్లో చూశాను సినిమా. మీలో ఎవరైనా చూశారా హిందీ సినిమా ఆనంద్? ఇట్ చేంజ్డ్ మై లైఫ్. అది మార్చేసింది నా లైఫ్. అలాంటి సినిమాలు ఎన్ని వస్తున్నాయో నాకు తెలియదు. మరి సినిమాలు ఎందుకు వస్తున్నాయి? ఇవాళ కూడా నేను ఒక ఆర్టికల్ చూశాను, ఇక్కడికి రాబోతున్న ముందే వస్తేనే చూశాను. నేను టాప్ గ్రేడ్లో ఉన్న యాక్టర్స్ ఇద్దరు ముగ్గురు కలిసి ఒక సినిమాలో పనిచేస్తే బాగుంటుంది. కనీసం వాళ్ళకి గుర్తు వస్తుంది, చూసే వాళ్ళకి గుర్తు వస్తుంది. లేకపోతే వీళ్ళు కొత్త కొత్త వాళ్ళందరినీ పెట్టుకుని నానా అవస్థలో పడుతున్నారు. ఇవల్యూషన్ గురించి నేను చెప్తున్నాను. చాలా ఆనెస్ట్గా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నర కీటకుల, నర పశువుల, నర పిశాచాల. కానీ మన ఉద్దేశం ఏంటి? జంతు నుంచి సర్వోత్కృష్టమైనటువంటి మానవ జన్మ ఎందుకు వచ్చింది? మహామానవులుగా మారటానికి. తమాషా ఏంటి అంటే సహజమైన మానవీయ గుణాలను చూపించిన వాళ్ళని మనం మహామానవులు అంటున్నాం. ఎవడైనా దయ చూపిస్తే అది మానవుడి యొక్క మొదటి లక్షణం. కానీ దయ చూపిస్తే వాడిని ఏమంటాం మనం? మహామానవుడు. మహామానవుడు కాదు వాడు, నార్మల్ మానవుడు. అదే గురుదేవులు చాలా స్పష్టంగా చెప్తాడు. తన లైఫ్లోనే తను ప్రాక్టీస్ చేసి ఈ మొదటి వాల్యూములో యుగద్రష్టాక జీవన్ దర్శన్ ఆయన జీవితాన్ని చూడండి. అదే ఇక్కడ చూపించేది 70 వాల్యూమ్స్. అంచేత నోట్ చేసుకోండి, కనీసం పేర్లు పేర్లలోనే తెలుస్తుంది మీకు అందులో ఆయన ఏం చెప్పాడు. ఇంత కష్టపడలేను అన్నప్పుడు మీరు అసలు ఏ గురువు దగ్గరికి, ఏ దేవాలయాల దగ్గరికి వెళ్ళకండి. దేవాలయం దగ్గరికి మీ కోరిక తీర్చుకోవటానికి వెళ్ళి చచ్చిపోతే మీరు నరకీటకాలే. ఆనెస్ట్ మనం కనుక చెప్పుకుంటే కొంచెం పని చేయాలనిపిస్తుంది. మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు, ఎంతమందికి తిండి పెడుతున్నారు, అది ఇంపార్టెంట్ కాదు. మీ దృష్టికోణం జీవితం వైపు ఎలా ఉంది? ఇక్కడ యోగా అనే పదాన్ని గురుదేవులు కూడా ఈ అన్ని పుస్తకాలలో చెప్పేది ఏంటంటే, కొన్ని నెలలు మీరు అలా జీవించగలిగితే మీరు ఋషి స్థాయి నుంచి, ఋషి అంటే పొలిటికల్ ఏరియా భూఖండం మీద, మహర్షి ధనం మీద, రాజర్షి సైన్స్, బ్రహ్మర్షి యాక్టర్స్, దేవర్షి టీచర్స్. మనకు తెలిసి ఒకే దేవర్షి కనిపిస్తాడు మనకి, నారదుడు కదా. దేవర్షి అని ఏమంటారు, ముందు చెప్తామే, దేవర్షి నారదుడు చెప్పాడు, బ్రహ్మర్షి వశిష్ఠుడు చెప్పాడు, రాజర్షి విశ్వామిత్రుడు చెప్పాడు, మహర్షులు చాలామంది ఉన్నారు. ఋషులు అసలు అప్పుడు గురుకులానికి వెళ్ళిన వాళ్ళందరూ ఋషులే. ఆ మార్పు మొట్టమొదట నేర్చుకుంటేనే దేవాలయాలను మీరు ఉపయోగించుకోగలరు, తప్పితే దేవాలయాన్ని ఉపయోగించుకోలేరు. గ్యారంటీ ఏమిస్తున్నాడు ఆయన, మీకు ఇది తెలిస్తే ఇప్పుడు నాతో పుట్టిన వాళ్ళు అనేక జన్మలు బట్టి నాటోనే ఉన్నారు, చేత ఖచ్చితంగా మీరందరూ మహర్షి రాజర్షి లెవెల్ కూడా దాటిపోయారు. ఇంకా మిగతా రెండు నేను దాటించేస్తాను. అంటే మిమ్మల్ని అందరినీ ఆయన ఏం చేయదలుచుకున్నాడు, దేవర్షుల రోల్ ఏంటి, రోల్ టీచర్. అంచేత దేవర్షులు టీచ్ చేయాలి ప్రపంచానికి, టీచ్ చేస్తే పృథ్వీపైన స్వర్గావతరణ జరుగుతుంది. అంచేత నేను ఇప్పుడు మీకు ఇచ్చేటటువంటి ఛాలెంజ్ ఏంటంటే, దేవర్షులు అయిన వాళ్ళకి మాత్రమే ఇంకా నేను క్లాసులు చెప్తాను, నరకీటకాలకి, నర పశువులకి, నర పిశాచాలకి నేను చెప్పను. కానీ నారదుడు వాళ్ళకి దగ్గరికి వెళ్ళి, రావణాసుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు, కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, టీచర్ ఇద్దరికి చెప్తాడు. టీచింగ్లో మళ్ళా 0 మార్క్స్ వచ్చాయా 100 మార్క్స్ వచ్చాయా అని చూడడు, టీచింగ్ టీచరే. ఇంచేత ఈ పృథ్వీపై స్వర్గావతరణకి ఈ నవసృజన సాధన, ఎ న్యూ క్రియేషన్ ఇన్ హ్యూమన్ లైఫ్, ఋషులు మహర్షులు రాజర్షులు బ్రహ్మర్షులు దేవర్షులు. కానీ ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, ఏ లెవెల్లో ఉన్నారో తెలుసుకోవటానికి ఎంతవరకు చెప్పాలమ్మా నువ్వు, 8:15 వరకు ఓకేనా? మళ్ళా మీకు బస్సులు దొరకవు, ఏమి దొరకవు అంటే ఇక్కడ ఆపేస్తా. నాకేంటి మీరు మనసు వెళ్ళలేక నాకేనా, ఇంతేనా టాప్ లేవాలి చెప్పారా? పని ఒక పర్మిషన్ ఇద్దాం, వెళ్ళిపోదలుచుకున్న వాళ్ళు బస్సులు దొరుకుతాయి, ఇదంతా మాకెందుకు బాబు, నర కీటకాలు నర పశువులు నర పిశాచులు అంటున్నారు అన్నవాళ్ళు మెల్లిగా లేచి వెళ్ళిపోవచ్చు, నా వైపు నుంచి పర్మిషన్ ఉంది. ఇప్పుడు రివల్యూషన్ అంటే ఏంటో అర్థమైంది కదా, మీరు నిర్ణయించుకోండి మీరు ఏం అవదలుచుకున్నారు, ఋషివ మహర్షివ రాజర్షివ. ఎందుకంటాడు అంటే పరమపూజ గురుదేవులు మీరు అందరూ ఆ స్థితిలో ఉన్నవాళ్ళే, అది ఇక్కడ ఉపయోగించుకోలేకపోతున్నారు కనుక అది ఉపయోగపడాలి. ఓ డాక్టర్ సినిమాకి వెళ్ళాడు అనుకోండి, డాక్టరే కానీ సినిమా చూస్తున్నాడు, తప్పేం చూస్తున్నాడా, సినిమాకి వెళ్ళకూడదా డాక్టర్? వెళ్ళొచ్చు కదా, కానీ అప్పుడు డాక్టర్ కాదు. అలాగే మీరందరూ ఋషిలో మహర్షులో రాజర్షులో, కానీ ఇప్పుడున్నటువంటి జీవిత విధానాన్ని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియటం లేదు కనుక అది చెప్తారు ఆయన ఈ క్లాసుల్లో. ఇప్పుడు అర్థమైంది కదా యోగా అంటే ఏంటో. మీ యోగా ఏంటి, యోగా అంటే మీరు ఋషిత్వాన్ని యోగమా, మీ యోగంలో ఋషిత్వం ఉందా, మీ యోగంలో యోగము అనే మాట అర్థమవుతుంది, అసలు మీ యోగం ఏంటి? గురువుగారు ఏం చెప్తున్నారు, ఈ క్లాసులు వినటానికి వచ్చిన వాళ్ళు మహర్షుల కంటే తక్కువ స్థాయిలో లేరు, లేకపోతే గురుదేవుడి క్లాసులు వినలేరు వాళ్ళు. ఇంచంటే ఇంత సైన్స్ చెప్తారు కదా, ఇంత సైన్స్ బయటవాడు ఎవడని చెప్తే అసలు మీరు 2 రోజులు పారిపోతారు అక్కడి నుంచి, మీరు కనీసం కంటిన్యూ అంటున్నారు. ఇక్కడ మళ్ళీ శ్రీ అరవిందో చెప్పిన మాటలే చెప్తున్నాను నేను, కానీ ఇదే గురుదేవులు హిందీలో చెప్తారు. ఎవరైనా ఒకళ్ళు చదువుతారు అది, ఎంతమంది ఇంగ్లీష్లో చదవగలిగారు, సర్వే చేయండి సార్ మనసు. యోగిక్ మెథడ్స్ హ్యావ్ సంథింగ్ ఆఫ్ ద సేమ్ రిలేషన్ to the customary psychological workings of man, as has the scientific handling of the force of electric or of steam to their normal operations in nature. And they too lie, the operation are formed upon a knowledge developed and confirmed by regular experiment, practical analysis and constant results. అది గురువు గారు ఇచ్చేటటువంటి ఛాలెంజ్. తాను చేస్తున్నటువంటి మిరకల్స్ లో మ్యాజిక్ ఏమీ లేదు. ఏం మ్యాజిక్ ఉంది అక్కడ? అది నేర్చుకోవాలి. దానికి ఇవన్నీ పనికి వస్తాయి. మీరు ఏదైనా చేసుకోండి. నేను కొన్నే పెట్టాను. నేను అక్కడ గురువు గారు 636 యోగాలు లెక్క పెట్టారు. ఎన్ని యోగాలు ఉన్నాయో చూద్దామని ఒకరోజు ఆయన కూర్చొని ఆయన దగ్గర ఉన్న లిటరేచర్ అంతా తీసి అన్ని యోగాస్ ఓకే. కానీ ఏం చేయాలి నువ్వు? గాయత్రి మంత్రం చేస్తున్నారు. ప్రాక్టికల్గా దాన్ని ఎప్పుడైనా అప్లై చేశారా? ప్రాక్టికల్గా చేసినప్పుడు రిజల్ట్స్ వచ్చాయా? రావాలి కదా. రాకపోతే సైన్సే కాదు. సైన్స్ కానప్పుడు చదవటం వేస్ట్. అప్పుడేమంటాం, ఆయన కారణ జన్ముడు కనుక చేశాడు, మాకెక్కడొస్తుంది అని. కానీ సైంటిఫిక్ నాలెడ్జ్లో ఒక సైంటిస్ట్ కనిపెట్టడానికి వాడి జీవితం ఇచ్చేసిన వాడి ప్రిన్సిపల్ నీకు తెలిస్తే నువ్వు ఇప్పుడే ఉపయోగించుకోవచ్చు, ఈ క్షణంలో ఉపయోగించుకోవచ్చు, తక్షణం. నువ్వు చదివే ప్రతి న్యాచురల్ లా స్పిరిచువల్ లాయే. ఆ విషయం మనం మర్చిపోతాం. వాయుర్ దేవత అంటావా అనవా? అంటావా? వాయుర్ దేవత అంటే అర్థం ఏంటి? వాయువు దేవతాశక్తి అంటే వాయువు యొక్క దేవతాశక్తి ఉపయోగించుకోవాలి అంటే ఎలక్ట్రిసిటీ ఎలా ఉపయోగించుకోవాలి అంటే మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్తారు, అవునా కాదా? మరి వాయుదేవుడి శక్తి ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? వాయుదేవతను ఉపయోగించుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. మీరు ఎవరైనా తెలుసా వాయుదేవుని ఉపయోగించుకుంది? హనుమంతుడి పేరు విన్నారా? వాయుపుత్రుడే కదా. భీముడు, మరి వాళ్ళ లైఫ్లోంచి ఏం నేర్చుకుంటున్నాం మనం? ఆయన కారణ జన్ముడు, వాళ్ళు వాయుపుత్రుడు. మేం కాదుగా, మీరు కాదు కదా, వాయుపుత్రుడు కాదు కదా. ఒకసారి గాలిపించుకోవటం ఆపేయండి. మీరు తెలుస్తుంది మీరు వాయుపుత్రులను కాదు. శ్వాస మీలోకి వెళ్తూ వస్తూ ఉంటేనే బతికుంటారు కదా. అంటే ఎవరి వల్ల బతికున్నారు మీరు? మరి మీరు వాయుపుత్రులు కాదా? మరి మీరు వాయుపుత్రులు అవుతే హనుమంతుడు చేయగిన పనులన్నీ చేయగలగాలి కదా, ఇంకా ఎక్కువ చేయగలగాలి. ఇచ్చే అంటే కొన్ని యుగాల గ్యాప్ ఉంది. 50 ఏళ్ల కింద ఉన్న ఎలక్ట్రికల్ ఇంజనీర్కి ఇప్పుడున్న ఎలక్ట్రికల్ ఇంజనీర్కి తేడా ఉందా లేదా? చాలా తేడా ఉంది కదా. మరి దేవతాశక్తుల్లో కాలం మారుతున్న కొద్దీ అక్కడ ఎవల్యూషన్ ఉంటుందా, లేకపోతే ఎవల్యూషన్ క్లోజా? మరి ఇప్పుడు వాయుపుత్రుడు హనుమంతుడు బాబాయి ఉండాలి, అంటే వాయువై ఉండాలి కదా. కానీ ఓ ప్రాబ్లం ఉంది, అది తర్వాత చెప్తారు. చదవండి. గొంతుకు కలిపి మీరందరూ చదవగలిగితే ముందు సహకరించటం వచ్చినట్టు. అందరూ పైకి చదవండి, సహకరించి చదవండి. ఇప్పుడున్నటువంటి మన మానసిక స్థితి చాలా ఉచ్చస్థితి నుంచి దిగజారి కింద పడింది. ఇట్ ఈజ్ రికార్డ్. ఇంచేత మీరు గాభరా పడకండి. మీరు ఆల్రెడీ ఆ స్థితిలో ఉన్నారు. రాజర్షి స్థితిలో ఉన్నారు. కానీ రికాయిల్ వస్తుంది. ఏంటి రికాయిల్? సాధారణంగా మన జీవితాన్ని చూసుకోండి, నువ్వు ఎక్కడున్నావో అక్కడ నువ్వు హ్యాపీగా లేవు, అక్కడెక్కడికో వెళ్తే నేను హ్యాపీగా ఉంటాను అనుకునేవాళ్ళు ఉన్నారా లేదా? అనుకునేవాళ్ళు మొహమాట పడకుండా చేయతండి, ఇక్కడ ఏం బాగోలేదు, ఇంకో చోటకి వెళ్తే బాగుంటుంది, అసలు నేను ఎంత లెవెల్లో ఉండాలి, వీడు 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 వీడి వల్ల నేను బాధపడుతున్నాను. పైకి చెప్పకపోయినా అందరి ఉద్దేశం అదే. ఒకటి కరెక్ట్గా నాకు అర్థమైపోతుంది, వీడు కూర్చోబెట్టేటట్టున్నాడు, వీడి వల్ల నేను బాధపడుతున్నాను. ఓకే, ఆ బాధ ఓకే. అంచేత మొట్టమొదట గురుదేవుడు ఇచ్చే నియమం ఏంటంటే, నువ్వు ఎక్కడ బాధపడుతున్నావు అక్కడ ఉండు, అక్కడ నువ్వు నేర్చుకోగలవు. ఎక్కడో సుఖంగా ఉందని పారిపోతే ఎక్కడ రాదు. ఉదాహరణ అర్థం, నువ్వు ఎక్కడుండాలి ప్రకృతి డిసైడ్ చేస్తుంది. చేత ఫస్ట్ స్టెప్ అది నేర్చుకోండి, మీరు ఎక్కడున్నారో అక్కడే, ఎవరు ఎలా ఉన్నా. అది ఫస్ట్ కండిషన్, పారిపోకండి. ఇక్కడ రెండు మూడు విషయాలు మీకు గుర్తుండాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఈ నాలుగింటి దగ్గర నుంచే మీకు తీసుకునే హక్కు ఉన్నది. దేవతలు ఇస్తారు తప్ప మీ నుంచేం అడగరు. డౌట్ ఉందా అందులో ఏమైనా? మీరు ఎంత ప్రసాదాలు పెట్టినా పాపం మీరు ఆఫర్ చేసిన దేవుడు ఏం తిండు, మీరే తింటారు, లేకపోతే మీ వాళ్ళు తింటారు. దేవుడు తిన్నట్టు ఎక్కడైనా మీరు చూశారా? మామిడి చెట్టు ఉంది, ఫలాలు ఉన్నాయి, మామిడి చెట్టు తన ఫలాన్ని తింటే ఎప్పుడైనా చూశారా? అందుకే వనస్పతయో దేవత, వృక్షో దేవత. దేవత అంటే తీసుకోవటమే తప్ప మీరు తిరిగి ఇవ్వలేరు. ఈ నలుగురు దగ్గర మీరు తీసుకోవచ్చు, తల్లి దగ్గర తీసుకోవచ్చు. ఇంకేంటే తల్లి మీకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి శరీరము, అంటే ప్రస్తుతం కింద మూడింట్లో ఉన్న ఋషి మహర్షి రాజర్షి స్థితికి వెళ్ళటానికి ఇచ్చిన ఈ శరీరం తల్లి. ఎంత హింసించినా, నేను ఎంత కొట్టినా, ఎంత చావగొట్టినా, ఎంత ఏడిపించినా, ఆ స్థితికి ఎదిగే శరీరం ఇచ్చింది కదా. ఆ కృతజ్ఞత ఎప్పుడైనా చూపిస్తున్నాము మనం? బయట వెళ్తూ ఉంటే ఎవడో గ్లాసు మంచినీళ్ళు ఇస్తే థ్యాంక్ యూ అంటాం. ఇంట్లో వాళ్ళని ఎంత పెట్టినా, నాకు చాలా కుటుంబాలు తెలుసు కంచాలు ఎగరేసుకునే వాళ్ళని నాకు తెలుసు భోజనాల దగ్గర, ఎందుకంటే ఎవరి గురించో మాట్లాడుకుంటావు. కొన్ని అది ఏదైనా ఫ్యామిలీ ఇష్యూ అయితే సంథింగ్ అది కృతజ్ఞత. ఇది నువ్వు పెరిగి ఆహారం తిని నడవగలిగే స్థితి వరకు తల్లిపాలే కారణం. తల్లికి ఏం కృతజ్ఞత చూపిస్తున్నావు? నువ్వేం ఇవ్వలేవు తల్లికి, ఇవ్వగలవా? ఇంత శరీరం ఇచ్చినటువంటి ఆవిడ నువ్వేమిస్తావు? ఎన్ని కోట్లు ఇస్తావు నువ్వు? తండ్రి పోషిస్తాడు కదా, చదివిస్తాడు కదా, ఆ డిగ్రీ ఏదో ఏదో ఆ తండ్రి ఇస్తేనే కదా నీకు ఈ ఉద్యోగాలు అవి ఉన్నవి. అప్పుడే తిండి పెట్టకుండా అమెరికాలో ఒక 10వ క్లాస్ అయిపోగానే గెట్ అవుట్ అని ఉంటే, నీకు తెలుసో తెలియదో అమెరికాలో డిగ్రీ ఎవరు చదవరు. నేను అమెరికాలో వెళ్తూ ఒక క్లాస్లో చేసి మై సన్ ఈజ్ స్టడీయింగ్ డిగ్రీ గొప్పగా రాసుకున్నాడు. నాకు అర్థం కాలేదు అదేంటి గొప్ప అని. ఇక్కడ అమెరికాలో ఎవరు చదవరండి డిగ్రీలు అని. ఇంకేంటి 10th క్లాస్ అయిపోగానే గెట్ అవుట్ అంటారు. కానీ తమాషా అక్కడ వృద్ధాశ్రమాలు లేవు అదేంటో. అంచేత చిన్నప్పుడే మనల్ని గెట్ అవుట్ చేసి ఉంటే తండ్రి తండ్రులు వృద్ధాశ్రమానికి వెళ్ళక్కర్లేదు. తల్లి తండ్రి ఇవ్వాలి. కానీ తల్లి తండ్రి పిల్లల దగ్గర నుంచి ఏమీ ఆశించకూడదు. ఇచ్చే గుణం ఉన్నవాడు ఆశిస్తే ఇంకా బిజినెస్ అయింది. ఇస్తే ఓకే, ఇవ్వకపోతే ఓకే, ఇచ్చినా తీసుకోకూడదు. అది బ్రాహ్మణత్వము అని పరమపూజ్య గురుదేవ్ ఇంట్రడ్యూస్ చేశాడు. మినిమం మినిమంతో నీ జీవితం కొనసాగేటట్టు చూసుకో, ఇంకా ఎవరిని అడక్కండి. వాడు ఇచ్చినా వద్దు అనగలిగారు. మాతృదేవోభవ, పితృదేవో భవ, తర్వాత ఆచార్య దేవోభవ. గురువుకి ఏమిస్తారు? తల్లికి తండ్రికి ఏదో కొంచెం ఇవ్వచ్చు, గురువుకి ఏమిస్తావు? ఇంజనీరింగ్ నేర్పాడు, ఏమిస్తావు అడిగి నువ్వు చెప్పండి, ఏమివ్వగలవు? ఏం ఇవ్వలేదు. మ్యాక్సిమం నువ్వు ఏం చేయగలవంటే ఆయన చెప్పిన జ్ఞానాన్ని ఇతరులకు ఇస్తే ఆ పరంపర కొనసాగుతుంది. ఇంకా అతిథి దేవోభవం ఉంది, తర్వాత చెప్తాను. అతిథి దేవోభవం అంటే చెప్పకుండా ఇంటికి వచ్చిన గెస్ట్ కాదు, అని తర్వాత చెప్తాను. నెక్స్ట్ పతంజలి యోగ సూత్రాలు చూసుకోండి, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. యోగా గురించి మాట్లాడుకుంటున్నాం మనం. యోగా అంటే ఏంటి? మన ఇవల్యూషన్. ఇవల్యూషన్లో మనం ఎక్కడున్నాం? ఖనిజం నుంచి వృక్షస్థితికి వచ్చాం, వృక్షస్థితి నుంచి జంతు స్థితికి వచ్చాం, జంతువుల్లో అతి ఉచ్చ స్థితికి వచ్చాము. ఇంక ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి మనం? అది యోగా అంటే అన్నది గుర్తుంచుకోండి. ప్రాణాయామాలు ఆసనాలు వేయటం యోగా కాదు. యోగా ఈజ్ స్టెప్ బై స్టెప్ గోయింగ్ ఇన్, దాన్ని పరిణామక్రమం అన్నాం. ద యోగా ఆఫ్ యాక్షన్ లీడింగ్ టు ద యూనియన్ విత్ ద సోల్ ఈజ్ ఫైరీ ఆస్పిరేషన్, స్పిరిచువల్ రీడింగ్ అండ్ డివోషన్ టు ఈశ్వర. తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాని క్రియాయోగ. మీరు చేయాల్సింది ఇది. యోగంలోకి వెళ్ళాలంటే మొట్టమొదట ఏం చేయాలి? ముందే ఆస్పిరేషన్ ఉండాలి. ఆస్పిరేషన్ అంటే కోరిక. ఇంజనీర్ అవ్వాలనే కోరికతోనే కదా ఎయిత్ క్లాస్ నుంచి మీరు ఏవేవో కోర్సుల్లో చేర్పిస్తున్నారు. అది ఏంటది ఆస్పిరేషన్? అంటే ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు ఏ కోరిక వైపు వెళ్ళావనుకుంటున్నావో దానికి తగిన అధ్యయనం చేస్తావు కదా. అంచేత ఆస్పిరేషన్ తర్వాత ఏం కావాలి? రీడింగ్, స్వాధ్యాయం చేయాలి. నీ ఆస్పిరేషన్ ఏంటి? ఇప్పుడు చాలామందికి ముక్తి. పరమపూజ గురుదేవుడు అలాంటి నికృష్ట నీచ పదాన్ని నేను ఎప్పుడూ వినలేదు అంటాడు. ముక్తి ఏంటరా? ఎవడికి ముక్తి? ఎవడికి కావాలి ముక్తి? ఎవడికి ముక్తి కావాలి? నువ్వు ఎలాగో చస్తావు, నువ్వు ఆత్మవి, ఆత్మకి ముక్తి కావాలా? ఆత్మకి ముక్తి కావాలా చెప్పండి? అక్కర్లేదు కదా, ఇంకెందుకు ముక్తి? చేత మొట్టమొదట భారతీయులలో ఉన్నటువంటి ఈ అతి నీచ నికృష్ట భావన పోవాలి. ముక్తి కోసం ప్రయత్నించకండి. దానికోసం చేశారంటేనే మీరు రాంగ్ స్టెప్ వేసేశారు. ఏ గురువు అలాంటి మాట చెప్పినా ఆ గురువుని తోసిపారేయండి. అలాంటి వాడిని చంపేసి కొన్ని లక్షల మందిని మీరు బతికించగలరు. రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తోంది భారతీయ ఆధ్యాత్మిక. అందుకే గురువు గారు తన ఆత్మకథలో మొట్టమొదట రాస్తారు, నాకు ముక్తి అంటే ఏంటో తెలియదు అయ్యా బాబు. ఇంకంటే కృష్ణుడే అందులో ఇరుక్కున్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య. పాప అవును పంపిస్తాడు తను రాడు అని అన్నాడా? తనే వస్తానన్నాడా? తనే వస్తానన్నాడు కదా. మరి ఎప్పుడెప్పుడు అధర్మం అదే పెళ్ళుబుకుతుందో కృష్ణుడి గతి ఏంటి అని కృష్ణుడిని సాధన చేసి మేము ముక్తి పొందేమన్న బడుద్ధాయన్ని ఏమని తిట్టాలి మనం? కృష్ణుడికే లేదు ముక్తి. కానీ ఒక చిన్న చేంజ్ ఉంది. తదాత్మానం సృజామ్యం. నువ్వు పుట్టించు, నేను పుడతా, నా అంతటి నేను పుట్టించుకుంటా. ఎలా పుడితే మళ్ళా తల్లిదండ్రి కావాల్సిందేగా. ఆ తల్లిదండ్రి మళ్ళా జాగ్రత్త, జైల్లో ఉంటారు. దేవకి వసుదేవులు ఎక్కడున్నారు? అంచేత ఇప్పుడు కృష్ణుడు లాంటి వాడిని కోరుకోకండి. దయచేసి కోరుకుంటే ముందు ఏం చేయాలి? మీరు ముందు జైల్లో ఉండాలి. దాని తర్వాత మీకు ముందు పుట్టిన వాళ్ళని ఓ 5 గున్నో 6 గున్నో చంపించేసుకోవాలి. అప్పుడు కదా కృష్ణుడు పుడతాడు. ఎంత ఆలోచన, అందుకని విచారక్రాంతి అంటారు గురువు గారు. అది వినటానికి చాలా భయంకరంగా ఉంటుంది కానీ ఫ్యాక్ట్స్. ముక్తి కాదు కావాల్సింది. నీ యాస్పిరేషన్ ఏంటి? ఋషివా, మహర్షి అవుతావా, రాజర్షి అవుతావా, బ్రహ్మర్షి అవుతావా, దేవర్షి అవుతావా కోరుకో. మన ఋషి సాంప్రదాయం, మన పరంపరది ఋషుల పరంపర, దాన్ని దేవ సంస్కృతి అంటాం. ఎందుకంటే ఋషులు ఇచ్చేవాళ్లే తప్ప ఋషులు ఎప్పుడు కోరుకున్నట్టు నాకు కనిపించదు. చెప్పగలరా మీరు ఎవరైనా ఈ ఋషులు కోరుకున్నాడని? భగవంతుడు వచ్చి ప్రత్యక్ష ఋషులు అడిగితే ఏమంటాడు? ఎవరికి తెలియదు. రావణాసురుడు ఏమడిగాడో తెలుసు, హిరణ్యకశిపుడు ఏమన్నాడో తెలుసు, ఋషులు ఏమడిగారు? ఈ జ్ఞానాన్ని మేము అందజేయగలగాలి. దేని గురించి చెప్తున్నాను ఇదంతా? నేను యోగంలో యాస్పిరేషన్, మీ తపస్సు దేనికోసం చేస్తున్నారు మీరు, అది చాలా క్లియర్గా ఉండాలి. అసలు పూజలు ఎందుకు చేస్తున్నారు నాకు తెలియదు. ఇవాళ వరలక్ష్మి పూజ చేశారట అందరూ. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త చెప్పండి. అంటే ఇటుగా పడుతున్నాను. అది వస్తాను, ఇవాళే వస్తాను నేను. మీరు గాబరా పడకండి, కరెక్ట్గా 8:15 ఆపేస్తాను. నేను ఎప్పుడూ టైం ఫాలో అవుతా, డోంట్ వరీ అబౌట్. యాస్పిరేషన్ ఏంటి మీది? మీ తపస్సు దేనికోసం చేస్తున్నారు? తపన చెందాలి. ఇంజనీర్ అవ్వాలని తపన చెందుతూ కోర్సులు చదువుతాడు, సిలబస్ చదువుతాడు, స్వాధ్యాయం చేస్తాడు. డాక్టర్ అవ్వాలని ఎంత తపన చెందుతాడు? ఆ తపన కావాలి. అది ఎలా కావాలో కూడా చెప్తారు ఈ 3 క్లాసుల్లో, చెప్పబోతున్నాను నేను. స్వాధ్యాయం, తపస్సు అర్థమైంది కదా. అసలు మీ గోల్ ఏంటి? స్వాధ్యాయం ఏంటి? ఆ గోలుకి వెళ్ళటం ఎలా? ఇప్పుడు ఇన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు మీకు తెలుసు, ఎవడైనా ఏ సంస్థలో అయినా క్లియర్ కట్గా నువ్వు ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పారా? ఏదంటే ముక్తి అంటాడు. గొడవ వదిలిపోయింది. ఇంకా అది కోరిక అవుతే నేనేం చేయలేను, మా గురువు ఏం చేయలేడు, ఏ గురువు ఏమి చేయలేడు, మీరు ముక్తులు కాలేరు. అది గుర్తుంచుకోండి. ఇంకంటే ఏది మీలో ఉన్నదో అది ఆల్రెడీ ఫ్రీ. మీరు మీ మనస్సు అది ఎప్పుడున్నా అది ఇట్ కాంట్ బి ఫ్రీ. ఇంచేత మీ యాస్పిరేషన్ ఏంటి? ఆ యాస్పిరేషన్లో ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ మీకు అర్థమైంది కదా, తపస్సు స్వాధ్యాయం. తపస్సు అంటే ఏంటంటే ఏ గోల్ పెట్టుకున్నారో దానికి ఏం చదవాలో అది సీరియస్గా చదవాలి. చదివితే సరిపోదు, టెస్టులు ఇవ్వాలి, పరీక్షలు ఇవ్వాలి. పరమ పూజ్య గురుదేవులు ఏమంటారు, మీరు పరీక్షల కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ లైఫే పరీక్ష. అనేక ప్రాబ్లమ్స్, మీకు ప్రాబ్లమ్స్ నుంచి పారిపోకండి, దాన్ని సాల్వ్ చేసుకోండి. సాల్వ్ చేసుకుంటే యు ఆర్ సక్సెస్ఫుల్. అది నీ ఎబిలిటీతో సాల్వ్ చేసుకోండి, ఇంకోళ్ళ ఆధారంతో కాదు. అక్కడ డబ్బు గురించి గురువుగారు చాలా స్పష్టంగా చెప్తారు, డబ్బుని ఉపయోగించుకోవటం మీకు రాదు, రెండోది ఇతరుల డబ్బు నేను వాడుకుంటాను అంటారు. నువ్వు సంపాదించి కష్టించి చేసిన డబ్బు తప్ప మిగతాదంతా కూడా కుసంస్కారాల పూర్ణమైన డబ్బు అంటారు. నువ్వు సంపాదించుకున్న డబ్బు నీది, ఇంకోళ్ళ డబ్బు నీది ఎలా అవుతుంది? అది వాడదంటారు. తప్పు ఎగ్జాక్ట్గా రివర్స్ చేస్తాం. మనకి ఆ చెప్పిన పని చేయకుండా డబ్బు తెచ్చుకున్నవాడు మంచివాడు ఈ కాలంలో, తెలివైనవాడు. కష్టపడి పని చేస్తూ డబ్బు తప్పుకుంటే మూర్ఖుడయ్యా, కష్టం లేదు. దేని గురించి చెప్తున్నాను నేను? తపస్సు గురించి చెప్తున్నాను. స్వాధ్యాయం ఎలా తెలుస్తుంది మీరు ఎదుగుతున్నారు లేదో? నువ్వు ఉన్న చోట వీడు వద్దు అనుకునేవాడి చేత వీడు కావాలి అనిపించుకోగలిగితే యు ఆర్ సక్సెస్ఫుల్. కాదా? కావాలి అనిపించుకోవాలంటే ఏం చేయాలి? నీ ఇష్టం వచ్చినట్టు చేయాలా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయాలి? సింపుల్ సొల్యూషన్, వెరీ సింపుల్ సొల్యూషన్. కేవలం నీ ఆలోచించే దృష్టికోణం మారాలి. దానికి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? డివోషన్ టు ఈశ్వర. ఈశ్వరుడు మీద నీకు శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. మరి మనకి ఈశ్వరుడు మీద భక్తి ఉందా లేదా? ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని ఒప్పుకుంటారా మీరు? దయామయుడు అని ఒప్పుకుంటాడా? ఒప్పుకోరా. ప్రేమ సాగరుడు అని ఒప్పుకుంటారా? ఈశ్వరుడు. నువ్వున్న పరిస్థితులు ఎవరి వల్ల వచ్చాయి? ఈశ్వరుడు వల్ల వచ్చాయి. అది అర్థం, నీ వల్ల ఏం రాలే. నీకేదో నేర్పటానికి అక్కడ పెట్టాడు. పరీక్ష హాల్లో నా స్టూడెంట్స్ని చూస్తూ ఉంటే నాకు చాలా జాలేస్తుంది. నేనే ఒకరోజు ముందు వరకు వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఇది చదువుకో, ఇది వస్తుంది గ్యారంటీగా పరీక్షలు అని ఒక సంవత్సరం నుంచి చెప్పుకుంటూ ఆఖరికి పరీక్ష రోజు ఒకరోజు ముందు కూడా నేను వాళ్ళకి చెప్తా, అక్కడ ఇన్విజిలేటర్గా వస్తాను నేను. అప్పుడు నేనేం చేయాలి? ఒక సంవత్సరం పాటు చెప్పాను కదా, వాళ్ళకి నిజంగా అవసరమైనప్పుడు చెప్పాలా కదా, చెప్తామా? మీరు చెప్పండి. సంవత్సరం అన్నా వాళ్ళకి టీచర్ని, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేనే చెప్పాను, బట్టి కొట్టించాను. ఎగ్జామినేషన్ హాల్లో వాళ్ళు అడిగినా నేను చెప్పను. చెప్తే రైటా తప్ప? తప్పు కదా. అంటే నిన్ను పరీక్ష పెట్టాడు ఈశ్వరుడు, ఎందుకు చెప్తాడు జవాబు? కానీ పరీక్ష పెట్టే ముందు వరకు దానికి ట్రైనింగ్ ఎవడిస్తాడు? ఆ టీచరే ఇస్తాడు. ఇవ్వడా? ఆ దృష్టితో జీవించటమే ఈశ్వర ప్రణిధానము. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను క్రియేట్ చేసుకున్నాను కాదు, నా ఇవల్యూషన్కి ఈశ్వరుడు ఇచ్చాడు. ఇది మూడు క్రియాయోగాలు: యాస్పిరేషన్, తపస్సు. తపస్సు అంటే నీ గోల్ క్లియర్గా ఉండాలి. స్వాధ్యాయము ఆ గోల్ వైపు తీసుకెళ్లేటటువంటి లిటరేచరే చదవాలి. ఇంజనీరింగ్ చదువుతో వాడు సినిమా చూడొచ్చా చూడకూడదా? స్నేహితులతో తిరగచ్చా తిరగకూడదా? హ్యాపీ డేస్ సినిమా చూశారా మీరు? సినిమాలు చూడలేము. నేను చాలా సినిమాలు చూస్తాను. చూసినప్పుడు ఈ దృష్టికోణంతో చూస్తాను. ఇంకా ప్రతి సినిమా కూడా ఈశ్వర ప్రణిధానం. మీ లైఫ్ని అలా మార్చుకోండి, మీకున్న ప్రాబ్లమ్స్ మీరు ఛాలెంజ్గా తీసుకుని దాన్ని సాల్వ్ చేసి, ఈ వ్యక్తి పోతే బాగుండు అనుకోకుండా, వీడు ఉంటేనే మేము బతకగలం అనిపించగలిగితే మీరు కరెక్ట్. అది ఈశ్వర ప్రణిధానం. అక్కడ దానికి ఈశ్వరుడు హెల్ప్ చేయటం అనకండి. ఆ ప్రాబ్లం ఎప్పుడు ఇస్తాడు? పరీక్షలో క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది మీకు? అండ్ అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ ఈశ్వరుడు ఇవ్వడు అని చెప్తే మీరు అవంక పెట్టలేడు. ఎందుకంటే సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, దయాసాగరుడు, ప్రేమమూర్తి అలాంటి వాళ్ళు అలాంటి కండిషన్స్ మీకు ఎందుకు ఇచ్చాడు? ఇవల్యూషన్లో మిమ్మల్ని త్వర త్వరగా పైకి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే మీరు ఆల్రెడీ రాజస్వ స్థితిలో ఉన్నారు. అది ఎప్పుడు గుర్తుంచుకోండి. నెక్స్ట్ దాటేమ్మా, నెక్స్ట్ దానికి వెళ్తాం. ఇదంతా కూడా ఏలీసే బేలీ పుస్తకాల నుంచి తీసుకున్నవి. దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు శంబళ విజయశ్రీ అని అడగండి. శంబళ విజయశ్రీ నాకు తెలియదు ఇప్పుడు ఎక్కడ ఉందో లేదో. నాకు తెలియదు కనుక వాళ్ళకి తెలియదు అని చెప్పి తెలియాలంటే ఏం చేయాలి? అటు తిరుగు. ఏలీసే బేలీ ఈ పుస్తకాల మీద అథారిటీ ఆవిడ, ఆమె చేత క్లాసులు పెట్టించుకోవాలి. నెక్స్ట్ ఇది ఇక్కడ చూసుకోండి. యమ నియమ కనిపిస్తోందో నేను చెప్తోంది, నేను మధ్యలో చదువుతున్నా. యమ నియమ వాళ్ళ ఫారెనర్స్ కదా అని చెప్తే యా రాయటం రాక జే రాశారా వాళ్ళు? యాయే రాశారా? నియమ అనే రాశారా? జే అని పాపం వాళ్ళకి ఇంగ్లీష్ సంస్కృతం రాదు, ఏమమ్మా మీ వాళ్ళ కష్ట సాంస్క్రిట్ కరెక్ట్ చేయక్కడ, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. యోగా అంటే ఏం చెప్పాను నేను? మీరు ఏ స్థితికి వెళ్ళదలుచుకున్నారో ఆ స్థితిని పొందాలి. పొందటానికి 8 స్టెప్స్ చెప్తున్నాడు. అష్టాంగ యోగము అంటారు దాన్ని. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఇప్పుడు యమ నియమాలు లేకుండా నీ లక్ష్యాన్ని నువ్వు పొందలేవు. యమ నియమాలంటే ఏంటి? యమ అంటే సోషల్ బిహేవియర్, నియమ అంటే పర్సనల్ బిహేవియర్. ఇంజనీరింగ్ చదివేవాడు సోషల్ బిహేవియర్ ఒకలాగా ఉంటుంది, డాక్టర్ చదివేవాడు సోషల్ బిహేవియర్ ఒకలాగా ఉంటుంది కదా. అది యమ నియమాలంటే. ఇక్కడ పరమపూజ్య గురుదేవులు ఒక క్వాంటమ్ లీప్ ఇచ్చారు. పతంజలి యోగ శాస్త్రంలో చెప్పిన యమ నియమాలు దయచేసి మీరు ఆచరించవద్దు. ఆయన కొత్త యమ నియమాలు ఇచ్చారు, ఈ కాలానికి తగిన యమ నియమాలు ఇచ్చారు. అంచేత ఎవడైనా పతంజలి నియమాలు అన్నీ పట్టుకుని ఆయన 5 యమాలు 5 నియమాలు ఇచ్చారు, అది నేను ఫాలో అవుతాను అంటే నువ్వు కొన్ని వేల సంవత్సరాల వెనకాత వెళ్ళిపోతుంది. జీవన్ దేవతకే స్వర్ణిమ సూత్రని క్రాంతిధర్మి సాహిత్య రేపు టచ్ చేస్తాను నేను, అందులో ఇచ్చాడు ఆయన. ఆ పుస్తకాన్ని మీరు చదవచ్చు. కానీ యమములు 5 ఉన్నాయి గురువు గారు ఇచ్చినవి. మొట్టమొదట ఆయన ఇచ్చింది ఏంటి అంటే శ్రమశీలత, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఇంజనీర్ అవ్వాలన్నా యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఇన్ దట్ కోర్స్. డాక్టర్ అవ్వాలి, ఫిజిసిస్ట్ అవ్వాలంటే ఆశ్రమశీలత కావాలి. ఆర్ యూ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్? ఫస్ట్ క్వశ్చన్ యమాలు చెప్తున్న గురువు గారు ఇచ్చారు. నెక్స్ట్ ఏం చెప్పాడు? మితవ్యయత, మీకున్న శక్తి ఎప్పుడూ తక్కువే. ఆ శక్తిని ఇతరుల దాంట్లో వేస్ట్ చేయకుండా నీ లక్ష్యం ఏంటుందో దానికి యూజ్ చేయి, అది మితవ్యయత. మితవ్యయత అంటే డబ్బు తక్కువ ఖర్చు నుంచి చెప్పడమే. ఇంజనీర్ అవ్వాలంటే 5 రూపాయలతో అవ్వలేవు. కానీ నీ డబ్బు కానీ నీ శక్తి కానీ నీకున్న టైం కానీ దేని మీద ఎక్కువ ఖర్చు చేయాలి? స్వాధ్యాయానికి ఎక్కువ ఖర్చు చేయాలి, మిగతా వాటికి తక్కువ ఖర్చు చేయాలి. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మనీ. నీ ఎనర్జీస్ ఈ యాంగిల్లోనే యూజ్ చేయాలి. మొదటి 2 అర్థమే కదా, శ్రమశీలత మితవ్యయత. దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం? యమముల గురించి మాట్లాడుకుంటున్నాం. యమము అంటే ఏం చెప్పాను నేను? సోషల్ రిలేషన్షిప్. నువ్వు హార్డ్ వర్కింగ్ కావచ్చు, నీ ఎనర్జీస్ నువ్వు అటు ఇటు వెళ్తాను వేస్ట్ చెయ్యవు. కానీ ఇతరులతో ఉన్నప్పుడు శాలీనత, శాలీనత అంటే సివిక్ సెన్స్. వాణ్ణి మార్చడానికి మనం ఏం చేసుకోవటమే, మనం చదువుకుంటున్నాం, మనం చేసుకుంటున్నాం. చేత వాణ్ణేం తిట్టక్కర్లే, కోంపడక్కర్లే, ప్రేమగా మర్యాదపూర్వకంగా పక్కకి తీసుకుపెట్టేది శాలీనత. ఇది సొసైటీలో అవుట్ సైడర్స్తో మీకున్నటువంటి రిలేషన్షిప్. ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి? కోఆపరేషన్, కంబైన్డ్ స్టడీ అది చేస్తాం కదా. అలాగే ఈ కార్యక్రమాలకి వాటికి ఏ కార్యక్రమాల్లో ఉన్నాం మనం మర్చిపోవద్దు. ఋషి మహర్షి రాజర్షి వైపు వెళ్ళే కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళందరూ ఏం చేయాలి? సహకారిత, కోఆపరేట్ చేసుకోవాలి. కోఆపరేట్ చేసుకున్నాక వెల్ ఆర్గనైజ్డ్ కోఆపరేషన్ ఉండాలి, సువ్యవస్థ. ఇవి 5 యమాలు గురువు గారు మనకి స్పష్టంగా చెప్పినవి. శ్రమశీలత, మితవ్యయత, శాలీనత, సువ్యవస్థ, సహకారిత. క్లియర్? ఇంకా నియమాలు ఏంటో చూద్దాం. నియమాలు నాలుగే ఇచ్చాడు ఆయన, ఐదోది ఇవ్వలేదు. ఐదోది నేను ఇస్తాను అన్నాడు ఆయన. చేత ఐదో పవర్ మీకు వస్తుంది ఆయన దగ్గర నుంచి. మొట్టమొదట మీకు సమజ్దారి, కామన్ సెన్స్ ఉండాలి. సమజ్దారి, కామన్ సెన్స్ రెండు. కామన్ సెన్స్తో నువ్వేదో స్టెప్ తీసుకుంటావు, దానికి బాధ్యులు ఎవరు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీరా? మీరు తీసుకున్నారు. అంచేత యూ షుడ్ హ్యావ్ బహదూరి, కరేజ్. స్టెప్స్ తీసుకున్నావు, ఒక్కొక్కసారి ఆ స్టెప్స్ మనం అనుకున్న రిజల్ట్స్ రాకపోవచ్చు. అప్పుడు హూ ఈజ్ రెస్పాన్సిబుల్? వాడు నేను చెప్పింది చేయలేదు కనుక, లేకపోతే నువ్వేనా? బాధ్యత నీదే. దాని తర్వాత నిజాయితీ, నిజాయితీగా ఒప్పుకో, కరెక్ట్గా చేశావా లేదా. బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. ఇవి నాలుగు. ఇవి ఇదివరకు ఉన్న వాటికి కోరిలేషన్ మీకు అర్థమవుతుంది. ఇదివరకు చెప్పినటువంటివి ఏమిటి అంటే, యమములు అహింస, ఇంకోళ్ళని హింసించకు, హింసించకపోతే నీ పనులు జరగవు ఈ కాలంలో, ఇంగిత జ్ఞానం ఉండాలి. బాస్ ఏదో తిట్టాడనుకో, అహింస ఈజీగా పాటించేస్తాను, పాటించకపోతే ఉద్యోగం ఉంటుంది. ఇంటికి వచ్చాక హింసిస్తావు కదా, అక్కడ ఇంగిత జ్ఞానం ఉండాలి. నువ్వు కోపం ఎవడ మీద, ఎవడ మీద చూపిస్తున్నావు, ఆ ఇంగిత జ్ఞానం గురువు గారు నువ్వు చెప్తాడు. అస్థేయము ఇంకొళ్ళు తీసుకోకండి, మీకేది చెందుతుందో అదే తీసుకోండి. మీ హక్కుగా ఏమీ ప్రపంచంలో లేదు, దేని మీద హక్కు లేదు, మీ ఊపిరి మీదే హక్కు లేదు, ఇంకా ఎవడి మీద నీకు హక్కు ఉంది? ఇచ్చేత బాధ్యత నీదవుతే తీసుకో, నీది కానప్పుడు ముట్టుకోకు. ఇదంతా పాటించటానికి ఏం కావాలి? ధైర్యం కావాలి. అంటే అక్కడ ఏం చెప్పాడు? అపరిగ్రహం, ఇంకొళ్ళు నేను తీసుకోను. అది లేకపోతే అట్ట అసలు మొత్తం ఆధ్యాత్మిక ఋషి విజ్ఞానికి ఆధారం అపరిగ్రహం. అసలు నేను ఎవరిది ఏది తీసుకోను, నాదైతేనే తీసుకుంటా. దాని తర్వాత ఇది నిజాయితీగా చేస్తున్నావా లేదా, అదే ట్రూత్, అదే బ్రహ్మచర్యం. హౌ సిన్సియర్ యు ఆర్, నోటితో ఒకటి. ఇంకా రెండు నిమిషాలే ఉంది. యమ నియమాలు చెప్పాను కదా, యమ నియమాల తర్వాత ఆసనం. ఆసనం అంటే నువ్వేం ఆసనం వేసి కూర్చున్నావు కాదు. ఇంజనీరింగ్ చదివాక నువ్వు ఏ ఆసనంలో కూర్చుంటావు? ఇంజనీర్ ఆసనంలో కూర్చుంటావు. ఎమ్మెల్యే అది గెలిచాక ఎక్కడ కూర్చుంటావు? ఎమ్మెల్యే. నువ్వు ఆ సీట్లో కూర్చున్నా కూర్చుకుపోయినా నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చావని చెప్తారు వాళ్ళు. నువ్వు కూర్చుంటావు ఆ సీట్లో? ఆసనం అంటే నువ్వు ఏ స్థాయిలో కూర్చోబోతున్నావో ఆ స్థాయిలాగా ప్రవర్తించు. ఇంజనీర్ లాగా ప్రవర్తించడం నేర్చుకుంటే ఇంజనీర్ అవుతావు, డాక్టర్ లాగా ప్రవర్తించడం నేర్చుకుంటే డాక్టర్ అవుతావు, ఫిజిసిస్ట్ లాగా ప్రవర్తించడం నేర్చుకుంటే అదేగా మీకు ఇచ్చే విద్య, అది ఆసనం అంటే. ఆసనం తర్వాత ప్రాణాయామం. ఇది అయిపోయిందిగా, నియమాలు చెప్పేశాను, ఆసనం చెప్పాను, లైఫ్ ఫోర్స్. ఐదోది గురువు గారు ఇస్తారని చెప్పేగా, ఆ మిగతా పవర్ నేను ఇస్తాను మీకు, ఇదంతా చేయాలంటే మీ వల్ల అవ్వదు. ఆ సరెండర్, ఈశ్వర ప్రణిధానం. ఐదోది ఈశ్వర ప్రణిధానం అని రాసుకో. ఆయన బ్రహ్మచర్యము అన్నాడు, కానీ మన దద్దమ్మలకి బ్రహ్మచర్యం ఏంటి అంటే ఒక అర్థం వస్తుంది, కానీ బ్రహ్మేణ చరంతి, బ్రహ్మలో ఎవడు చరిస్తాడో, కాస్మిక్ ఫీలింగ్, డివైన్ కాన్షియస్నెస్. డివైన్ కాన్షియస్నెస్ లో మీకు చెత్త ఆలోచనలు ఎందుకు వస్తాయి? వస్తాయా? వస్తే మీరు లేరు అక్కడ. అంటే మీరు లేరులే అక్కడ, అది నేను ఇస్తానన్నాడు గురు, పరమ పూజ్య గురుదేవుడు. ఆసనం అర్థమైంది కదా, ప్రాణాయామం. ఏ ప్రాణాయామం చేద్దాం? ఢమ్ ఢమ్ ప్రాణాయామం, భం భం ప్రాణాయామం, లోమ విలోమ ప్రాణాయామం. ప్రాణము అనేది ఒక శక్తి, యమము అంటే కంట్రోల్ చేయడం. శక్తిని కంట్రోల్ చేయాలి. ఊపిరి పీలిస్తే ఏం శక్తిని కంట్రోల్ చేస్తాయి? కానీ అది మంచిది, అది చెడ్డదని కాదు, హెల్త్ ఇస్తుంది, లంగ్స్ బాగుపడతాయి, రోగాలు తగ్గుతాయి. కానీ మనం ఋషిత్వం వైపు వెళ్తున్నాం, రోగాలు వచ్చేవాడు ఋషి ఏమవుతాడు? వాళ్ళు చెప్తున్న నియమాలు ఇవి, యమ నియమాలు ఋషులకి చెప్పబోతున్నారు. ఎంచేత మీ శక్తి ఎలా ఉపయోగిస్తారు? ప్రత్యాహార. ఇంజనీర్ అవ్వాలి అనుకునేటటువంటి వాడు ఏ పుస్తకాలు చదువుతాడు? మిగతా చదవడు కదా. అంచేత వాడి అన్ని ఇంద్రియాలు వాడి లక్ష్యం వైపు ప్రత్యాహారం అవుతాయి. అంటే అదే ఫుడ్ వాడికి. ఇంజనీర్ అవ్వటానికి ఎలాగా అన్నది, కళ్ళు చెవులు ముక్కు అన్నీ కాళ్ళు చేతులు పనిచేస్తే అవి ప్రత్యాహారం. మనం ఈ ప్రత్యాహారం ఎందుకు చేస్తున్నామో అర్థం చేసుకోండి. దేవ సంస్కృతి చేస్తున్నాం. ఇంకొక నిమిషం ఎక్స్ట్రా తీసుకోబోతున్నాను, టైం చూశాను నేను. అంచేత ప్రత్యాహారం మీరు వేరుగా చేయక్కర్లే. మీరు ఏ లక్ష్యం కోసం చేస్తున్నారో అది తప్ప మనస్సు ఇంకో వైపుకు వెళ్ళకూడదు. ధారణ. ధారణ అంటే ఏంటి? మీ మనస్సు దేని మీద ఉందో దాని మీదే ఉండాలి తప్ప పక్కకి వెళ్ళకూడదు. మా కాలేజీ ఉన్న దాంట్లో ఎగ్జామినేషన్ హాల్లో పక్కనే హైవే, ఇన్విజిలేటర్స్ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వీడు పరీక్ష రాస్తున్నాడు, రాయగలుగుతున్నాడా రాయలేకపోతున్నాడా? రాస్తున్నాడు కదా, అదే ధారణ. నీ ఇంద్రియాలు ఏం వింటున్నా ఏం చేస్తున్నా నీ దృష్టి మాత్రం ధారణ. ధ్యాన సమాధి రేపు చెప్తాను నేను. జై గురు. ఇక్కడ ఎత్తని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ఎత్తలేదు కదా. గట నాకదంతా తెలియదమ్మా, నువ్వు చేతులు ఎత్తలేదు. యు హ్యావ్ డన్ ఏ రాంగ్ థింగ్, ఇట్ ఈస్ ఎ క్లాస్ రూమ్. గట ఆవిడకి హెల్ప్ కావాలి, ఆవిడతో పాటు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తినా వెళ్ళిపోండి, నేనేం చేయగలను? ఐఎమ్ వెరీ సీరియస్. కానీ చేతులు ఎత్తిన వాళ్ళు కూర్చునే అర్హత ఉన్నా వాళ్లతో వెళ్ళిపోవాలి కనుక వెళ్ళిపోవచ్చు. లేకపోతే బయట నుంచి వినొచ్చు వాళ్ళు ఆలోచించుకుంటే, ఇంకా మీరు నిర్ణయించుకోండి. స్టార్ట్ చేసేలా ఇంకా 9 వరకు కంటిన్యూ చేస్తాను నేను, మధ్యలో ఆపాను. మరి చల్లటి నీళ్లు కావాలమ్మా. సంథింగ్ వెరీ కూల్. ఓకే, రెడీ టు స్టార్ట్? ఇంకా రేపటి నుంచి వస్తున్న వాళ్ళు నోట్స్ కూడా తెచ్చుకోండి. చాలా సీరియస్ క్లాసెస్. ఇంకా దిస్ ఈజ్ మై లాస్ట్ క్లాస్ ఫర్ పబ్లిక్. ఇంకా దీని తర్వాత ఈ మూడ్లో ఉన్న వాళ్ళకి చెప్తాను నేను, ఎందుకు వేస్ట్ ఆఫ్ టైం. అంచేత ప్రత్యాహార అర్థమైంది కదా. ప్రత్యాహార అంటే ఏంటి? మీరు ఏ లక్ష్యం కోసం వెళ్తున్నారో అది మనసులో నిరంతరం ఉంటుంది. మిగతా పనులు చేయొద్దు, సినిమాలు చూడకూడదు, పాటలు పాడుకోకూడదు, డ్యాన్సులు చేయకూడదు, ఏం లేదు. ఇంజనీరింగ్ కాలేజీలో సమ్మర్ వెకేషన్స్ వచ్చాక ఇంటికి వస్తే వాడు పుస్తకాలు తీసుకొస్తాడా డ్యాన్సులు అవి చేస్తాడా? చేసుకోవచ్చు. కానీ వాడికి తెలుసు ఆయన ఇంజనీరింగ్ స్టూడెంట్ అని, అదే మూడ్లో ఉంటాడు. చల్లగా ఉందిగా, రాత్రి చల్ల తెప్పించు, చల్లగా ఉంది. ధారణ అంటే ఏంటి? వెన్ యు ఆర్ రైటింగ్ సంథింగ్, వెన్ యు ఆర్ రీడింగ్ సంథింగ్, ఒక్క శబ్దాలన్నీ వినిపిస్తూనే ఉంటాయి. పరీక్ష రాయగలిగినప్పుడు నువ్వు చదువుకుంటున్నప్పుడు డిస్టర్బెన్స్ వచ్చిందంటే మూర్ఖత్వం. ఆ టీవీ సౌండ్ వచ్చిందండి అంటే చదువుకోలేకపోయాను వేషాలు. టీవీ సౌండ్ మ్యూజిక్లు అవి పెట్టినా పరీక్షలు రాసేవాళ్ళు రాసి మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. ధారణ అంటే అర్థమైంది కదా. నువ్వు దేని వైపు వెళ్తున్నావో దాని గురించి సీరియస్గా చదువుకో. ప్రత్యాహార అంటే ఆ పని చేయకపోయినా మీరు ఇతర పనులు చేస్తున్నా మీ గోల్ మర్చిపోకండి. అర్థమైంది కదా? ప్రత్యాహార ధారణ ధ్యాన చూపించమ్మాది ధ్యాన మూడు ధారణ ధ్యాన సమాధి. ఇక్కడ పతంజలి యోగ సూత్రాల్లో ఇది చెప్తున్నది సాధన పాద సాధన ఎలా చేసుకోవాలి అని. ధారణ ధ్యాన సమాధి అనేది విభూతి పాదంలో వస్తుంది. విభూతి అంటే టాలెంట్, టాలెంట్ డెవలప్ అవుతుంది దానికి. ఇది కాదురా, ధారణ ధ్యాన సమాధి వేరుగా తీశాం కదా విభూతి పాదంలో. దీంట్లో నేను చెప్తున్న ఈ డీటెయిల్స్ అన్నీ ఆ కిందన ఉన్నాయి, దానికి కావాల్సింది విజయశ్రీతో చెప్పించుకోండి. చెప్పించుకోవాలి మీరు, విని వెళ్ళిపోతే ఏం రాదు. నువ్వు ఒక లెక్చర్ ఇస్తే ఏమర్థం అవుతుంది మీకు? అర్థమైంది సీరియస్నెస్. ఇప్పుడు విల్ గో టు ఎనదర్ చాప్టర్ ఇన్ పతంజలి యోగ సూత్రాస్, విభూతిపాదం. విభూతిపాదంలో ధారణ చెప్పమ్మా. ఇది ఆసనాల గురించి అంతా చెప్తున్నా, ఇది కాదు ఇదేనా. కాన్సన్ట్రేషన్ ఈజ్ ద ఫిక్సింగ్ ఆఫ్ ద చిత్త అపాన్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ ధారణ. దేశ బంధ చిత్తస్య ధారణ. నువ్వు ఎక్కడో ఉన్నావు ఒక దేశంలో. ఒక దేశంలో అంటే నువ్వు కుర్చీలో కూర్చున్నావు, ఎక్కడ ఉన్నావు, ఇంకో చోటు ఉన్నావు, అక్కడే ఉన్నావు. టైం టైం పెట్టుకుంటావు, 2 అవర్స్ చదువుకుంటాను. దేశ కాల బంధస్య చిత్త, మనస్సు దాని మీదే ఉండటం ధారణ. అన్ని వినిపిస్తూ ఉంటాయి మీకు, అన్ని సాంగ్స్ వినిపిస్తూ ఉంటాయి, అంత డిస్టర్బెన్సెన్స్ జరుగుతూనే ఉంటుంది. కానీ మీరు దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. అది ఆపితే నేను చేస్తాను, యువర్ ఎ ఫ్లాప్. ధారణ అర్థమైంది కదా. నెక్స్ట్ ధారణ తర్వాత ధ్యానము. ఇది ఎ బిట్ డిఫికల్ట్, కానీ సినిమాలు చూస్తున్నప్పుడు ఇది మనకు వస్తుంది. సినిమా మొదలెడతాం అంటే ఇప్పుడు సినిమాలు వదిలేలే, ధారణ కూడా ఉంచుకోవడం కష్టం, లేచి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక బాగా మీ మనస్సుని స్పందింపజేయగలిగేటటువంటి సినిమా చూస్తున్నప్పుడు మీకు గుర్తుందో లేదో మిమ్మల్ని మీరు మర్చిపోతారు. సినిమా హాల్లో ఇంతమంది కూర్చొని ఉన్నది కదా, అది ధ్యానం. అంటే నువ్వు చదువుకుంటున్న పుస్తకం మీద ముందు ధారణ, బయట అంతా వినిపిస్తున్నాయి అయినా చదువుతున్నావు. కానీ అలాగే మీరు ధారణ చేస్తూ చేస్తూ ఉంటే ఒక స్థితి ఏమొస్తుందంటే మీరు పుస్తకం తప్ప ఇంకేముండదు. అదే ధ్యానము. దాని తర్వాత సమాధి. సమాధిలో ఏమవుతుంది, నువ్వేం చదువుతున్నావో అదే నువ్వైపోతావు. కాలేజీకి వెళ్తున్నావు, వస్తున్నావు, అల్లరి చేస్తున్నావు, అది చేస్తున్నావు, కానీ నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ అని మీరు ఎప్పుడూ గుర్తుంటుంది, అది ధారణ. క్లాసులను వింటారు, పరీక్షకు రాసుకుంటారు, అదంతా చేస్తున్నారు. మనసు దేని మీద లగ్నమైంది, బయట ఎంత గోల జరుగుతున్నా అదే విషయం మీద లగ్నమైంది. చివరికి ఒక స్థితి ఏమొస్తుందంటే బయట ఎంత గోల జరుగుతుందో మీకు తెలియదు, దాని మీద ఏకాగ్రత కుదురుతుంది, అది ధ్యానము. చివరికి దానివల్ల ఏమవుతారు, మీరు ఇంజనీర్ అయిపోతారు. ఏ వస్తువు మీద మీరు ధ్యానం చేస్తున్నారో ఆ వస్తువే మీరైపోతారు. మహర్షి మీద ధ్యానం చేస్తే మహర్షి అయిపోతారు, రాజర్షిని ధ్యానం చేస్తే రాజర్షి అయిపోతారు. కానీ దానికి యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు ముందు ఉండండి. నెక్స్ట్ ఈ మూడు క్లియర్గా అర్థమైపోయి కదా. అంచేత యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన మీకు అందరికీ వచ్చు, లేకపోతే మీ చదువుడు మీరు చదివి ఉండేవారు కాదు. ఎటొచ్చి మీ ధ్యానం దాని మీద ఉంది. ఇప్పుడు ధ్యానం మారుస్తున్నాం అంతే. అలాగే అది చేయగలిగితే అదే అయిపోతారు మీరు. వీళ్ళకి మంచిగా కావాలి, మిత్రుడు కావాలంటే అందరికీ సర్వ్ చేయి. ఇప్పుడు ధ్యానము సమాధి ధారణ, ధారణ ధ్యాన సమాధి మూడు కలిసిపోతే దాన్ని సంయమనము అంటాం. చేత గురువు గారు నాలుగు సంయమనాలు మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమన్నారు. సంయమనము అంటే ఏంటి? మూడు కలవాలి, ధారణ, ధారణ నుంచి ధ్యానము, ధ్యానం నుంచి సమాధి స్థితికి వెళ్ళి. సమాధి అంటే ఏంటి? దేని గురించి మీరు చదువుతున్నారో అదే మీరు అయిపోతారు. అది నాలుగు సంయమాలు వాళ్ళు అడిగారు. మొట్టమొదటి సమయ సంయమనము, అంటే సమయం మీద మీరు ఏ టైం ఉపయోగిస్తున్నారో. ఇప్పుడు ఇప్పుడు క్లాసులో కూర్చున్నాం, ఈ టైం 7 to 9 ధారణతో మొదలుపెట్టాం. ఎక్కడి నుంచో వచ్చాం, ఈ పని ఉంది ఆ పని ఉంది, మధ్యలో నేను డైవర్ట్ చేస్తూ ఉంటాను, మీరు డైవర్ట్ అవుతూ ఉంటారు, కానీ సబ్జెక్ట్ వింటున్నారు, అది ధారణ. మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీరు ఏ మూడ్లోకి వస్తారు? ధ్యాన, ధారణ, ధ్యాన. ఇంకా పక్కన ఎవరు మాట్లాడుకుంటున్నా, ఏం మాట్లాడుకుంటున్నా, ఇది చెప్పిందే వినాలి, దీని మీదే మాకు ఆకర్షణ ఉంది, దాని మీద ఫ్లో అవుతుంది. చివరికి ఏమవుతారు? నేనేం చెప్తున్నానో అదే మీరు చెప్పగలుగుతారు. చెప్పలేదా ఇప్పుడు నేను చెప్పింది? మీరు అతనికి చెప్పాలి మీరు. అదేమైంది? సమాధానం. ధారణ, ధ్యాన, సమాధి మూడు ఎప్పుడు కలుస్తాయో అప్పుడు మీరు సంయమనంలో ఉన్నారు, పవర్ డెవలప్ అవుతుంది. సంయమనము అంటే పవర్ డెవలప్ అవుతుంది. సమ్ యమ, యమ మీన్స్ కంట్రోల్, సమ్ అంటే మంచి కంట్రోల్, సంయమనం వస్తుంది. నాలుగు సంయమనాలు మీరు ప్రాక్టీస్ చేయాలి. మొట్టమొదటి టైం కంట్రోల్, ఉంచేత కరెక్ట్ టైంకి రావాలి, కరెక్ట్ టైంకి ఆపేయాలి. నేను అంతే కదా 8:15 అయిపోగానే ఆపేస్తానన్నాను, ఎందుకు కంటిన్యూ చేస్తున్నాను? మీ ధ్యానం నన్ను కంటిన్యూ చేయిస్తుంది. సమయ సంయమనం అర్థమైంది కదా. ప్రతి పనికి నువ్వు ఆ పని చేసావా లేదా గొప్ప కాదు, చెప్పిన టైంకి చెప్పినంత మేరలో చేసావా లేదా. టైం కంట్రోల్ మీకు చాలా రావాలి ప్రతిదీ. ఇండియన్ స్టాండర్డ్ టైం అని ఒకటి ఉంటుందని నేను నచ్చుకోను. ఏదైనా ఒక మీటింగ్ పెడితే వీళ్ళు 7 గంటలకు చెప్తే అందరూ 8 గంటలకు వస్తారు. ఫుల్లిష్నెస్. నేనైతే నేను ఇచ్చిన టైంకి రాకపోతే డోర్స్ వేయించేస్తాను. ఎవరుంటే ఎవరు రాకపోతే అని అడిగారు. నేను చదువుకుంటా, మీకు చెప్పటానికే కాదుగా నాకు కావాలిగా. చెత్త టైం కంట్రోల్ చాలా కంట్రోల్డ్గా ఉండాలి. రేపటి నుంచి టైం సెన్స్ జాగ్రత్త, ఇది 6 or 7 చూసుకోండి. 6 అని చెప్పి ఇవాళ 7కి స్టార్ట్ చేశాము. సరే లేని ఊరుకున్నా, లేకపోతే నేను అలా వెళ్ళిపోయి ఉండేవాడిని. కానీ నెక్స్ట్ క్లాసెస్కి అంతే, టైం మీరు నిర్ణయించండి, నేను నిర్ణయించను. మై టైమ్ ఈజ్ యువర్స్, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు. సమయ సంయమనం అర్థమైంది కదా. ఇంద్రియ సంయమనము, ఇంద్రియ సంయమనంలో 5 ఇంద్రియాలు ఉన్నాయి మనకి. మీరు ఏ పని చేస్తే ఆ పని మీద తప్ప మిగతా వైపు మీ మనస్సు వెళ్ళకూడదు, ఇంద్రియాలు వెళ్ళకూడదు, అది ఇంద్రియ సంయమనం. అంటే అక్కడ కూడా మన ధారణ, మంచి పాట నాకు నచ్చిన పాట వస్తుంది. ఉదాహరణకి ఇవాళ 8:30 నాకు నచ్చిన పాట ఉంది, అందుకే నేను వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ మీరు అంటే ఒప్పేసుకున్నా. మొగల్ రేకుల సీరియల్ ఉంది నాకు, నావేం రహస్యాలు ఏం లేవు అమ్మా. కానీ నేను సంయమనం అలా చేసుకుంటా. చాలా ఈజీగా నేను చెప్పేయచ్చు కదా రేపటి నుంచి పెడదామని. నాకు హింట్ కూడా ఇచ్చారు, ఎందుకంటే నాకు అందులో ఉన్న ఇంట్రెస్ట్ తెలుసు నాకు. కానీ ఇంద్రియ సంయమనం చేసుకున్నాను కదా. ఇంద్రియ సంయమనం అంటే అర్థమైంది. ఇప్పుడు అంతేకాక ఇంద్రియ సంయమనం అంటే బలవంతంగా ఏం కాదు. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దానికి ఎక్కువ టైం ఇచ్చి మిగతా వాటికి ఇంద్రియాన్ని వెళ్ళివ్వకూడదు. సమయ సంయమనము, ఇంద్రియ సంయమనం, వాక్ సంయమనం. ఇది చాలా మిస్సింగ్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తూ ఉంటాం, అందులో కుటుంబ సభ్యులతో అయితే పీక్ వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయే హక్కు ఉంది, కానీ ఋషి రాజర్షి మహర్షి వెళ్ళాలంటే వాక్సంయమనం చాలా ఉండాలి. ఇందుకు వాక్సంయమనం లేకపోతే నువ్వు ఋషి అయిపోగానే, ఇంకా మహర్షి కూడా అక్కర్లేదు, ఋషి అయిపోగానే ఓ ప్రమాదం జరుగుతుంది, నువ్వు అన్నం జరిగిపోతుంది. మహాభారతంలో వాటిలో చచ్చిపోయిన పాము శృంగి మెడలో వేస్తాడు ఎవడైనా రాజు పరీక్ష. వాళ్ళ కొడుక్కి తెలుస్తుంది ఈ విషయం. కొడుకు ఏం లేదు వాడికి, కానీ ఋషిపుత్రుడు ఆ ఋషి పంధాలోనే వెళ్తున్నాడు, వాక్ సంయమనం లేదు. కుంభముంచాడు, ఏం చెప్పాడు, 7 రోజుల్లో ఎవడు నీ మెళ్ళో చచ్చిపోయిన పాము వేశాడో వాడు పాము కాటుతో మరణిస్తాడు. ఏమైంది, ఎవరు ఆపలేకపోయారు. వాక్కి అంత శక్తి ఉంది అక్కడ ఋషి లెవెల్లోనే. అందుకని గురువు గారు ఈ కండిషన్ పెట్టారు, ముందు వాక్ నియంత్రణ. చాలా చోట్ల చాలా కుటుంబాలలో కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నప్పుడు నేను చూసేది ఏంటి అంటే పిచ్చే మాటలు, ఏదో తప్పును ముప్పును, పెద్ద వాళ్ళంత కరెక్ట్గా జీవిస్తున్నట్టు నాకు అక్కడ ఆశ్చర్యం ఇస్తుంది. ఏదైనా ఆచరించి చూపించి ఉంటే నీకు చెప్పే హక్కు ఉంటుంది. అక్కడ సంయమనం కుటుంబంలో పాటించటం మొదలెట్టండి. సంయమనం అంటే ఏంటి, ఇవ్వగలిగితే బూస్ట్ ఇవ్వండి, లేకపోతే ప్రేమగా సరిదిద్దటానికి. ఇది ఒకరోజులో రాదు, రాలేదని చెప్పి సాధన మానవద్దు, చేయగా చేయగా వస్తుంది. వాక్ సంయమనము, సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, వాక్ సంయమనం. సంయమనము అంటే మీకు 3 ఫ్లాష్ అవ్వాలి, ధారణ నుంచి ధ్యాన సమాధి, 3 కలిస్తే అప్పుడు సంయమనం అవుతుంది. సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, వాక్ సంయమనము. దాని తర్వాత లాస్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అర్ధ సంయమనము, డబ్బు మీద కంట్రోల్. అనవసరమైంది కొనవద్దు, అవసరమైన దానికి కోట్లు ఖర్చు పెట్టండి. ఆ గీత మీరు గీసుకుంటారు, మీరు మీ పిల్లలకి వాళ్ళకి చెప్పి వాళ్ళని కనెక్ట్ చేయడానికి దయచేసి చేయకండి. మీరు గ్రో అవుతున్నారు, మీరు ఇంజనీరింగ్ చదువుతూ ఉంటే మీ తమ్ముడు మీ చెల్లెలు మీ అమ్మ మీ నాన్న కూడా ఇంజనీరింగ్ చదవమంటే ఎట, చదవమన్నా కుదరదు. మీకోసం ఇదంతా చెప్తుంది వ్యక్తిగతంగా. అంచేత దీన్ని సింపుల్గా SIVA శివ ప్రిన్సిపుల్ అంటాం. సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, వాక్ సంయమనము, అర్థ సంయమనము, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవంతా చేస్తూ ఉంటే ఏమవుతుందో చూడండి. ఇది పతంజలి యోగ సూత్రాల్లో ఇంతే తీసుకున్నాను నేను. ఇది ఒకటి చూడండి, మీ నుంచి కొంచెం సాంస్క్రిట్ హిందీ అర్థమైన వాళ్ళు అర్థమయ్యే వాళ్ళు ఈ పుస్తకాన్ని, ప్రజ్ఞోపనిషద్దు ఉంది, అనేక ఉపనిషత్తులు ఉన్నాయి, అన్ని చింపి పారేయండి, ఎందుకు పనికిరావు, నేను కావాలంటే ప్రూవ్ చేస్తా. కఠోపనిషత్తు ఒక ప్రూఫ్ నాది. కఠోపనిషత్తులో నచికేతుడు యముడి దగ్గరికి వెళ్తాడు. కఠోపనిషత్తు తెలుసు కదా మీకు, నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. ఎమ్ఐ క్లియర్? కఠోపనిషత్తులో వాడి తండ్రి ఒట్టిపోయిన ఆవులు దానం ఇస్తున్నాడు, అది తప్పు నాన్న అని చెప్తాడు. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, నిన్న యముడికి ఇచ్చేస్తున్నాను అన్నాడు కోపంతో. కానీ దృష్టి కాదు, అన్నామంటే వెళ్ళిపోయాడు, యముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. సరే, అది ఉపనిషత్ కాదు, కానీ అక్కడ నచికేతుడి యొక్క బిహేవియర్కి క్వశ్చన్స్కి దానికి ఆయన ఆనందించి నచికేతాగ్ని అనే పేరుతో ఈ యజ్ఞ విధానం ప్రపంచానికి తెలుస్తుంది అన్నాడు. ఇంతవరకు నాకు ఎవ్వడు కూడా ఇదేంటో చెప్పలేదు, గురువు గారు చెప్పారు నచికేతాగ్ని యజ్ఞంలో ఉపయోగించాలి, ఎవరికి తెలియదు. కానీ గురుదేవులు చెప్పినటువంటి రిచువల్ సంక్షిప్త గాయత్రి హవన విధి నచికేతాగ్నినే ఉపయోగించుకుంటుంది. దాని గురించి మీరు వరి అవ్వక్కర్లే, పేరు తెలియదు అది. ఆల్టర్నేటింగ్ కరెంటా డైరెక్ట్ కరెంటా అని తెలియాలి మీకు. టార్చ్ లైట్ ఆన్ చేస్తే డైరెక్ట్ కరెంట్, ట్యూబ్ లైట్ ఆన్ అవుతే ఆల్టర్నేట్. ఏదైతే నీకే కావలసిన లైట్ అది వస్తుంది. కానీ ఆ నచికేత అగ్ని అంటే ఇంతవరకు ఏ పుస్తకంలో ఏ కమెంటరీలో నేను ఆ అగ్ని గురించి ఇవాళ నుంచి ప్రపంచంలో ఈ అగ్ని నచికేతాగ్నిగా యముడు వరం ఇచ్చాడు నచికేతుడికి, ఆ వరం గంగలోకి దిగింది. ఎందుకు చెప్తున్నాను అంటే ఇతరుల గురువుల దగ్గరికి వెళ్తే ఇదే ప్రాబ్లం. ఇతరుని క్రిటిసైజ్ చేయడానికి కాదు నేను చెప్తున్నది, ఈయన వద్ద వరకు వచ్చి ఇతరుల పుస్తకాలు అవి చదవటం అనే మూర్ఖత్వం నుంచి బయటపడండి. 1971 కంటే ముందు కాశీలో నాకు 39 గురువులు ఉన్నారు. 40 హరిశ్చంద్ర ఘాట్లో నేను సాధన చేశాను, శ్మశానంలో రాత్రులు. నా వాళ్ళకే తెలియదు ఎవరికి నేను చేసిన సాధన, చెప్తగానే తెలియదు అని చేత ఎవరికి చెప్పక్కర్లే. అక్కడ నచికేతాగ్నికి ఒక ఐడియా వచ్చింది, తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్నాను గురువు గారి దగ్గర, అదంతా వేరే విషయం. ఎందుకు ఆ ఉపనిషత్తుల బదులు ఈ ఉపనిషత్ చదవండి అని చెప్పడానికి ఇంత చెప్తున్నాను. ఇక్కడ ఆ చాప్టర్స్ చూడండి, ఫస్ట్ చాప్టర్లో ఈ ప్రజ్ఞోపనిషత్తులో గ్రేడెడ్ స్టెప్స్ ఫర్ వరల్డ్ వెల్ఫేర్, ప్రపంచానికి మేలు కలగజేసేటటువంటి విద్య చెప్పబడింది ఆ చాప్టర్లో. సెకండ్ చాప్టర్లో డివైన్ హ్యుమానిటీ, డివైన్ హ్యుమానిటీ అంటే ఋషి పంధాయ అని అర్థం చేసుకోండి. ఋషుల కంట్రోల్లోనే దేవతలందరూ ఉంటారు, అది ఎలా అవ్వాలి. మూడోది ఫ్యామిలీస్ రెండు రకాలు, ఒకటి మీ ఫ్యామిలీ, ఇంకోటి సాయి పరివారు, గాయత్రి పరివారు, రకరకాల పరివారాలు ఉన్నాయి కదా, అవన్నీ ఎలా ఆర్గనైజ్ చేయాలి. ఈచ్ ఈజ్ గుడ్, గురువుల్లో నేను లోటు పట్టుకోవటం లే, శిష్యుల్లో లోటు గురించి చెప్తున్నాను. గురువు దగ్గరికి వెళ్ళారు ఇన్సెక్ట్స్గా మారిపోతున్నారు, నరకీటకాలుగా అయిపోతున్నారు, అది అవ్వకండి. ఆ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ. ఆంధ్ర ముస్లిం కాలేజీలో చదివినా హిందూ కాలేజీలో చదివినా బీఎస్సీ బీఎస్సీ కదా, ఆంధ్ర ముస్లిం కాలేజీలో చదివావా యువర్ నాట్ బీఎస్సీ అంటావా. అలాగే నువ్వు ఏ గురువు దగ్గర ఉన్నావో కాదు, ఆ ఫ్యామిలీస్ని ఎలా కలపాలి అందులో చెప్పారు ఆయన. దాని తర్వాత అసలు ప్రాబ్లం వస్తుంది, 7 టు డెవలప్ డివైన్ కల్చర్. ఇందాక చెప్పింది ఏంటి, 2 తేడా తెలియాలి. డివైన్ హ్యుమానిటీ అంటే ఏంటి, డివైన్ కల్చర్ అంటే ఏమిటి. అందరూ పాటించేది సివిలైజేషన్, సివిలైజేషన్కి దారి చూపించేది కల్చర్. ఆ తేడా అంటే సభ్యత సంస్కృతి, హ్యుమానిటీ అనేది సభ్యత సివిలైజేషన్, సంస్కృతి కల్చర్, ఇట్ లీడ్స్ హ్యుమానిటీ. అంచేత ఈ దేవత సముదాయాలందరూ కూడా కలిసి డివైన్ కల్చర్ ఎలాగ తీసుకొస్తాయి, అది ఉపనిషత్తులో క్లియర్గా ఉంది. నెక్స్ట్ ట్రయూన్ యాక్టివిటీస్ ఫర్ ఆర్గనైజేషన్, యాక్షన్స్. థియరీ చెప్పేసే సరే, హౌ టు టేక్ ద యాక్షన్స్, పనులు ఏం చేయాలి మనం, దాని గురించి వివరిస్తాడు ఆయన. నెక్స్ట్ పైకెత్తమ్మా, ద ఫ్రోజన్ ఐస్ ఆఫ్ డివైన్ సోల్ అండ్ 13 టు ఇట్ సబ్లిమేషన్. 14 ఉంటాయి, హిమాలయాలు పృథ్వీలో ఉన్నాయి, దానిపైన ఇంకా 13 లోకాలు ఉన్నాయి, అప్పుడు 14 లోకాలు అవుతాయి. ఆ 14 లోకాల్లో దేవర్షి నారదుల్లాగా మీరు ఎలా తిరగవచ్చు అందులో చెప్తాడు ఆయన. ఇంచేత కాస్త హిందీ వచ్చి కొంచెం సంస్కృతం చదివి స్పష్టంగా ఉన్నవాళ్ళు ఈ పుస్తకాన్ని మీలో ఎవరో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకుని చదవటం, చదివింది చెప్పటం స్టార్ట్ చేయండి. క్లియర్? నా రిక్వెస్ట్ అర్థమైందా అందరికీ? రేపు నేను మిమ్మల్ని అడుగుతాను ఎవరు ఇది తీసుకున్నారో, వాళ్ళని వాయిస్తా మీరు ఎంతవరకు వచ్చారు ఈ క్లాసులు అందుకు. ఎవరికి వాళ్ళు మీరు డివైడ్ అయిపోండి, అంతే తప్ప అన్ని 70 మీరు చదివేసరికి ఉన్న టైం అయిపోతుంది. ప్రజ్ఞోపనిషత్ చదివి దీన్ని ప్రపంచానికి అందజేయాలి. ఎవరో ఒకళ్ళు దాన్ని తీసుకుని మీలైనా ఒకళ్ళు కావచ్చు, అది చెప్పగలిగే వాళ్ళకి ఎవరికైనా మోటివేట్ చేయొచ్చు. ప్రజ్ఞోపనిషత్ సిరీస్ ఆఫ్ లెక్చర్స్ స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్, ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చెప్తున్న ఈ సైంటిఫిక్ అప్రోచ్, మన ఆర్కమిడీస్ ఎప్పుడు వస్తాడు? ముందు వచ్చాడా? తర్వాత వస్తాడు. కబీర్, ఇది మన గురువు గారి యొక్క ఒక జన్మ. కానీ గురువు గారి యొక్క ఒకే జన్మ అనుకోవటం తప్పు చేయకండి. వేమన ఇది అనదర్ కబీర్ ఇన్ ఆంధ్ర. ఏమీ తేడా లేదు. కబీర్ దాస్ రాసిన శ్లోకాలు దోహాలకి, వేమన రాసిన దోహాలకి ఏమీ తేడా లేదు. చేత ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక వేమన గ్రూప్ ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్ నాలెడ్జ్, ఉప్పు కప్పు రంగు అర్థమైనా ఏం చెప్తున్నాడు? చూడటానికి మనుషులందరూ ఒకలాగే ఉంటాడు. ఒకడు కర్పూరంలాగా సప్లిమెంట్ అయిపోతాడు, ఒక ఉప్పులాగా దెబ్బ తగిలిన చోట ఉప్పు పెడితే భలే ఆనందంగా ఉంటుంది కదా. నాలెడ్జ్ అలాగే చాలా ఉన్నాయి. ఇంచేత మీలో ఎవరైనా అది టేకప్ చేయండి. ఇంట్రడ్యూస్ వేమనా విశదాభిరామ వినురవేమ. విశ్వం అంతటికీ కూడా అభిరామం అంటే ఆనందం కలగజేసేటటువంటిది అని పేరే చెప్తున్నాడు. దానికి కథ కూడా ఉంది, అది వేరే విషయం. నేను ముందే చెప్పాను కదా, ప్రాబ్లమ్సే సాల్వ్ చేస్తాయని. విశ్వద అభిరామ ఇద్దరు తెలుసు కదా, ఆమె ఒక వేశ్య, అభిరాముడు ఒక ఫ్రెండే. వాళ్ళతో ఢీకున్నాడు. చూడటానికి ప్రాబ్లమే. ఆయన కుటుంబ పరిస్థితి, వాళ్ళ వదిన పరిస్థితి మీకు తెలుసు కదా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో దీనివల్ల. కానీ చివరికి ఆ విశదాభిరామ వినరమేమో కబీర్ కంటే గొప్పవాడైపోయింది. చిత పారిపోవద్దు, చేస్తున్న పనులు ఇష్టం వచ్చినట్టు చేయమని నేను పెర్మిషన్ ఇవ్వటం లేదు. మీరు విశదాభిరామ ఉంటే మీకు లక్ష్మీ వెయిట్ అనొద్దు. మీకు అర్థమైపోయింది కదా ఏం చేయాలో, పాటలు పాడటం మొదలెట్టేయండి. అలాంటి పద్యాలు వేమన శతకము ఏమో ఏమున్నాయో నాకు తెలీదు. దాని మీద తెలుగులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అదొక ప్రచారంగా మొదలెట్టండి. ఇదంతా కావాలి మనకి. ఇది ఇంచంటే లక్షలాది మంది ఒకే విషయం చెప్తే బోరు. ఒకళ్ళు వేమన గురించి చెప్తారు, ఒకళ్ళు ప్రజ్ఞోపనిషత్ గురించి చెప్తారు, హిందీ వచ్చిన వాళ్ళు కబీర్ దాస్ గురించి అక్కడ చెప్పుకుంటారు. నెక్స్ట్, సమర్థ గురు రామదాస్, ఇది మన గురువు గారి ఇదివరకు జన్మలు. ఈ సమర్థ గురు రామదాస్ ఏం చేశాడు? 700 హనుమాన్ టెంపుల్స్ కట్టించాడు, వ్యాయామశాలలు కట్టించాడు. అక్కడి నుంచి శివాజీకి సైనికులు వచ్చేవారు. మీకు స్టోరీ తెలుసు కదా, హిస్టరీ. అలా హెల్ప్ చేశాడు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? హనుమత్శాలలు అవి పెడదామా? గురువుగారు కోరుకున్నది ఏదైనా చేద్దామా? గురువుగారు కోరుకునేది ఏంటంటే, వయం రాష్ట్రే జాగృయామ పురోహిత, మేము ఈ రాష్ట్రాన్ని, ఈ భారతదేశాన్ని మళ్ళా నిద్రలేపాలి. ఈ ఋషి సాంప్రదాయము నుంచి దేవర్షి సాంప్రదాయం వరకు ఉండే ఈ దేవ సంస్కృతిని ప్రపంచానికి అందజేయాలి. యుద్ధం చేయటం కాదు. అంచేత హెడ్డింగ్ ఏంటి అంటే, ఆ బొమ్మ పెట్టగలిగితే పెట్టు, వయం రాష్ట్రే జాగృయామ పురోహిత. ఆ కిందన ఒక లేదా ఇక్కడెక్కడ అమ్మా ఫ్లాగ్ లేదా? రేపు ఆ ఫ్లాగ్ ఇక్కడ ఎగరేయాలి మీరు. అది మన లక్ష్యం. వయం రాష్ట్రే జాగృ పెడుతున్నామా? వయం రాష్ట్రే జాగృయామ పురోహిత. ఒక బర్నింగ్ టార్చ్, కిందన చాలా చేతులు కలుస్తాయి, అన్ని ఆర్గనైజేషన్స్ దానికి కలుస్తాయి. ఇప్పుడు వేమన్ని కలిపాం మనం, కబీర్ దాస్ని కలిపాం, ప్రజ్ఞోపనిషత్తుని కలిపాం. కానీ ఇవంతా ఒకడే చేస్తే ఏమీ జరగవు. యూ హ్యావ్ టు డివైడ్. దాని కిందన విశ్వశాంతి పరివారం వస్తుంది. సరేలే, అది తర్వాత చూపిద్దాం. అది రేపు ఆ జెండా ఎగరేస్తాం మనం. వయం రాష్ట్రే జాగృయామ పురోహిత, లాల్ మషాల్ కిందన విశ్వశాంతి పరివార్. ఇలాంటివే ఆ కాలంలో ముస్లిమ్స్ మన మీద ఆక్రమణకారులుగా ఉన్నప్పుడు 700 పెట్టగలిగినప్పుడు విశ్వశాంతి పరివారికి మీరు ఎన్ని పెట్టగలరు? ఎన్నైనా పెట్టచ్చు, మీ ఇళ్లలో ఆ జెండా దగ్గర అది ఆ ఇంట్రెస్ట్ ఉన్న విశ్వశాంతి పరివార్. ఆ విశ్వశాంతి పరివారికి 2 లక్షణాలు ఉండాలి. ఒకటి, ఆ పనికి రోజుకి 1 గంట ఇవ్వాలి. మీరు మిగతా అంతా మీ ఇష్టం, కానీ రోజుకి 1 గంట మాత్రము ధారణ ధ్యాన సమాధి లెవెల్లో ఈ విశ్వశాంతి కోసం గురువుగారు రాసిన పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలను స్టడీ చేసి ఇతరులకి చెప్తారు. దాంట్లో ముఖ్యంగా 39, 40, 41, 42 అవి చూపించగలవమ్మా బుక్స్, విశ్వశాంతి పరివారులు ఇది మొదలెట్టండి. మీకు ఆ పేర్లు ఎందుకు సెలెక్ట్ చేశానో మీకే అర్థమవుతుంది, మీకు ఉపయోగపడతాయి, ఆ క్లాసెస్ ఆ శాఖకి వచ్చే వాళ్ళకి ఉపయోగపడతాయి. టైం పడితే దాటేద్దాం. అక్కడ రాసి ఉంటాయి పుస్తకాలు, 39, వాల్యూమ్ 39, 40, 41, 42. మొట్టమొదటిది ఏంటి, అందరికీ కావాలి కదా, ఇది ఏదైనా మతానికి కావాల్సిందేనా? అంచేత దీని మీద ఆయన ఇచ్చిన టిప్స్ ఏ ఉన్నాయి అవి మనం చెప్తాం అందరికీ, మనం పాటిస్తాం. మనం అంటే మన ఇంట్లో వాళ్ళని ఫోర్స్ చేయకండి, మీరు చేయండి చాలు. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తే అది వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ ఏంటి, 40, క్యూరింగ్ ప్రాణిక్ హీలింగ్. ఇవాళ ఇక్కడ ఎవరో ఉన్నారు, వేదిక్ బయోకెమికల్ పవర్ ఆఫ్ ఫ్లవర్స్ సైంటిఫిక్గా ఆవిడ చేస్తుంది, షీఈజ్ ఎ పిహెచ్డి. తర్వాత ఆవిడని కలుసుకుని దాన్ని ఎలా చేయగలరో చూసుకోండి. సింపుల్ హీలింగ్ టెక్నిక్స్, సోలార్ హీలింగ్, హోమ్ రెమెడీస్, న్యాచురల్ హీలింగ్ ఫర్ ఐ డిసీజెస్, ముఖ్యంగా నెగటివ్ పవర్ ఉన్న వాళ్ళకి, -20 వరకు ఉన్నా కూడా 1 ఇయర్ మీరు ఆ సింపుల్ టిప్స్ ప్రాక్టీస్ చేస్తే కళ్ళజోడు విసిరి పక్కన పారేయవచ్చు. ఐ హావ్ సీన్ ఇట్ హ్యాపీ. కానీ రోజు చేసుకోవాలి. ఇవాళ నేను ఎవరినో అడిగితే వింటారు, ఎవరు చేస్తున్నారండి, ఎవరు చేస్తున్నారండి వింటారు, వాళ్ళు మనకెందుకు, మీరు చేయించగలరా ఇది చదివి. ఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మేము 15 నిమిషాల పాటు ఈ సాధన చేయిస్తాం మీ చేత అని మీ ఫ్రెండ్స్ మీ వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళ చేత సాధన చేయించండి. 6 మంత్స్ తర్వాత టెస్ట్ చేయించండి, మీకే తెలుస్తుంది ఏమవుతుందో. ఇంచేత సంబడీ హ్యాస్ టు టేక్ దట్ ప్రోసెస్. లేకపోతే చేయరు, మీరు ఇంట్లో చేసుకోండి అంటే చేయరు. రామ్దేవ్ మహారాజ్ వస్తే క్యూ ఉంటుంది ఆసనానికి, రామ్దేవ్ రామ్ మహారాజ్ ఉడిపోయి అవడో ఆసనాలేండి, అది ఫ్యాక్ట్. ఈజ్ దట్ ద సొల్యూషన్? సంబడీ హ్యాస్ టు టేక్ ది. ఎవరి గురించి ఇదంతా చెప్తున్నాను, రామ్దాస్ గురించి చెప్తూ, గురువుగారు పూర్వజన్మలో వచ్చేసాడు, ఇప్పుడు ఇలాంటివి చేయండి. ఇదేంటి 40 కదా, 41 చూడండి, హౌ టు లివ్ 100 ఇయర్స్. గ్యారంటీ, మీరు ఈ పనులు చేస్తే 100 ఇయర్స్ మినిమం. దాని తర్వాత మీకు లాభం వచ్చే ఒక పుస్తకం పేరు దీని తర్వాత వస్తుంది చూడండి, టెక్నిక్స్ టు ఇంక్రీజ్ బ్యూటీ. అంటే ఒక బ్యూటీ క్లినిక్ పెట్టేసుకోవచ్చు మీరు గురువుగారి ప్రిన్సిపుల్స్ మీద, ఇట్ వర్క్స్. అంచేత విశ్వశాంతి పరివారంలో ఇవి ఈ కోర్సులు మీరు చెప్తూ ఇతరులు చేయిస్తూ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి ఇది ఈయన కార్యక్రమాలకి గురువుగారు ఇచ్చిన మోడర్న్ టైం. ఎందుకంటే ఇక్కడ విశ్వశాంతి, ఇక్కడే మనం వ్యాయామశాలలు అవి చేసి దెబ్బలాడక్కర్లే ఎవరితోనూ. బట్ బీ హెల్దీ, బీ డిసీజ్ ఫ్రీ, హ్యావ్ ఎ గ్యారంటీ ఆఫ్ 100 ఇయర్స్ లైఫ్, బీ బ్యూటిఫుల్. ఈయన గారు వచ్చారు, ఈయన గురించి నేను చెప్పక్కర్లేదు, రామకృష్ణ పరమహంస. కానీ నాకు చాలా ఆశ్చర్యం ఎక్కడ వేస్తుంది అంటే, ఇంకో వివేకానంద నాకు కనిపించటం లేదు రామకృష్ణ మిషన్లో కానీ రామకృష్ణ మఠ్లో కానీ. కారణం ఏంటి, ఎవరు వెళ్తున్నారు అక్కడికి? నర కాదా? ఆ మాట ఎందుకు వాడతానంటే మీకు ఆ పింగి తగలాలి, ఏం తప్పు చేస్తున్నాం మనం అని. అంతే తప్ప మిమ్మల్ని ఏం తిట్టడానికి కాదు, మిమ్మల్ని కోంపట్టడానికి కాదు, నేనెవరిని కోంపట్టడానికి నాకేం హక్కు ఉంది. కానీ ఈ విషయం మీకు అర్థమవుతే తప్పు ఎక్కడ జరిగింది? ఒక రామకృష్ణ పరమహంస ఒక వివేకానందం తయారు చేశాడు, ఓకే. మరి రామకృష్ణ మఠ రామకృష్ణ మిషన్ నుండి ఇంకొక వివేకానంద ఎందుకు కాలేదు? తప్పు ఎవరిదే? నర కీటకాలదా టీచర్స్దా? ఆనెస్ట్గా చెప్పండి, టీచర్స్ది. ఇంకంటే టీచర్స్ అని చెప్పుంటే ఇన్ని లక్షలాది మందిలో ఒక వివేకానంద తయారై ఉండేవాడు కాదా? గ్యారంటీగా తయారై ఉండేవాడు. ఇంకో వేషాలు ఏంటి? నేను గురు అంతవాడిని అవుతానా? ఇంజనీరింగ్ చదివేవాడు ఇంజనీరింగ్ టీచర్స్ పాఠం చెప్తూ ఉంటే ఇంజనీర్ అవుతున్నాడా లేదా? మరి నువ్వు గురువు అవడానికి ఎందుకు బాధపడతావు, ఎందుకు భయపడతావు? దమ్ముంటే కా, నువ్వు కాదు అన్నా నువ్వు గురువే అవుతావు. తప్పక్కడ జరుగుతుంది. అందుకని ఈ సంస్థలన్నీ నా దృష్టిలో తప్పే. శ్రీ అరవిందో వచ్చాడు, వెర్ ఇస్ అనదర్ అరవిందో? బుద్ధుడు వచ్చాడు, వెర్ ఇస్ అనదర్ బుద్ధ? ఒక మహావీరుడు వచ్చాడు, వెర్ ఇస్ అదర్ మహావీరుడు? ఏంటి సంస్థలని? గురువులు తప్పింది. గురువులు చెప్పాలి నువ్వు నాకంటే గొప్పవాడు. ఒక సైంటిస్టులకు చెప్తారు, మేము నేర్చుకున్నానంతా చెప్తున్నావు, నెక్స్ట్ గ్యారంటీగా నువ్వేమవుతావు? మా అంత గ్యారంటీగా అవుతావు. దమ్ముంటే ఇంకొక అడుగు ముందుకేస్తావు. మేము ఆధ్యాత్మిక జగత్తులో అది చేయలేమా? అది గురువు గారు ఇచ్చినటువంటి దమ్ము. రామకృష్ణ పరమహంస దగ్గర ఉన్నావమ్మా, వివేకానంద వచ్చాడు, నెక్స్ట్ వివేకానంద. ఇంతకీ వివేకానంద ఏం చెప్పాడు? ఎవరికి తెలియదు, ఎవరికి తెలిస్తే చెప్పండి. నేనేదో గబుక్కుని అనిచ్చాను, నీకు తెలిసేమో. వివేకానంద ఏం చెప్పాడో తెలిస్తే ఇప్పటికి నేషన్ ఏమైపోవాలి? అర్థమవుతుందా? తప్పెక్కడ జరుగుతుందో? వివేకానంద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయంటారు, అవి ఉంటాయంటారు. ఇప్పుడు పాజిటివ్ స్టెప్స్ తీసుకున్నారు వాళ్ళు, వినిపిస్తుంది అందరికీ. కానీ మీరు చాలా కష్టపడాలి. మనం చేస్తున్నది ఒక లెక్చర్తో అయిపోదు ఇంకా. దీని తర్వాత మీరు రంగంలోకి దిగారంటే కర్ర పట్టుకుంటాను నేను, ఎందుకు రాలేదు, ఏం చేయలేదు అని. సరే, వివేకానంద అయ్యాడు. తర్వాత రామకృష్ణ పరమహంస వివేకానందకి చెప్పింది, వివేకానంద హెల్త్ కండిషన్ వల్ల చేయలేకపోయాడు. హీ డైడ్ వెరీ యంగ్ బికాస్ ఆఫ్ 5 వెరీ క్రానిక్ డిసీజెస్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంత చేయగలిగాడు ఆయన. అప్పుడు శ్రీ అరవిందోని జైల్లో పట్టుకున్నాడు. మీకు కథ తెలుసో తెలీదు, 1 ఇయర్ శ్రీ అరవిందో జైల్లో ఉంటాడు, అలీపూర్ జైల్లో. అక్కడ వివేకానంద ఫిజికల్గా వచ్చి సూపరామెంటల్ గురించి ఆయన చెప్పాడు. చెప్పగానే ఆయన పెద్ద రివల్యూషనరీ. అప్పుడు శ్రీ అరవిందో వాజ్ ఎ వెరీ గ్రేట్ రివల్యూషనరీ. అదంతా వదిలేసి పాండిచేరి వచ్చేసి 40 సంవత్సరాలు అక్కడ వివేకానంద చెప్పిన సాధనలు చేసేది. చేశాక ఇంటిగ్రల్ యోగా అని, సావిత్రి అని చాలా పుస్తకాలు ఇచ్చాడు. కానీ ఆ పుస్తకాలు ఎలా చదవాలో కూడా వాళ్ళకి తెలియదు. మొన్న నేను వెళ్ళినప్పుడు చాలా సీనియర్ పీపుల్ ఇలాగ సావిత్రి చెప్పవచ్చు అని మాకు తెలియదయ్యా అన్నారు. ఎందుకు చెప్పగలిగాను నేను? మా గురువు గారు చెప్పింది. గాయత్రి మహావిద్యాన్ మీద 5 వాల్యూమ్స్ ఉన్నాయి గురువు గారు. ఆ 5 వాల్యూమ్స్ నాకు కంటతా వచ్చు కనుక దాన్ని గాయత్రి అనే పేరు తీసి సావిత్రి అని చెప్పా. అక్కడ పేరు మార్చా. చెప్పా కూడా వాళ్ళకి చూపించా ఆ పుస్తకాలు. ఈ పుస్తకాలు ఇంగ్లీష్లో ఉన్నాయా అన్నారు. మీకు సిగ్గుందయ్యా ఆ ప్రశ్న అడుగుతాము. అరవిందో సావిత్రి ఇంగ్లీష్లో ఉన్నాక గురువుగారి పుస్తకాలు ఎందుకు అయ్యా? మీకు భావం అర్థమవుతుందా? సైన్స్ అంటే శ్రీ అరవిందో. తర్వాత ఎప్పుడు శ్రీ అరవిందో పాండిచేరి వెళ్ళాడో అప్పుడు ఈయన పుట్టాడు. చాలా లింకులు ఉంటాయి. అందుకే గురువు గారు మీ బర్త్డే సెలబ్రేషన్స్ ఖచ్చితంగా తీసుకోండి, చేసుకోండి అంటాడు. చేసుకున్నామండి, మీలో బర్త్డే సెలబ్రేషను, గురువుగారి జన్మదిన సంస్కారము ఎప్పుడూ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఒక్కడు బర్త్డే చేయించుకోలేదు, రెండు, ముగ్గురే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ చేయించుకున్నారు. మరి ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారైనా? అంచేత నేను ఒక కొత్త క్లాస్ యాడ్ చేశాను. గురువుగారు 20th September 1911 పుట్టారు కనుక ప్రతి నెల 20వ తారీఖున మీ బర్త్డేగా జరుపుకోండి. ఈ నెలకి ఒక నెలలో తేడా రావాలి, లేకపోతే ఎందుకయ్యా బర్త్డే సెలబ్రేషన్? ఇంకో సంవత్సరం దగ్గర పడ్డానికి, సావటానికి అని చెప్పుకోవటానిక? మరి అంత ఆనందిస్తూ చెప్పుకున్నప్పుడు, చచ్చిపోతున్నప్పుడు కూడా ఆనందంగా చావండి. బర్త్డే సెలబ్రేషన్ ఈ విశ్వశాంతి పరివారం వాళ్ళు అదొకటి పెట్టండి, ఎవ్రీ మంత్ 20వ తారీఖున గురుగారి బర్త్డే. అది సెప్టెంబర్ అది, కానీ ప్రతి నెల మీరు ఆ బర్త్డే ఎందుకు చెప్తున్నామంటే, అక్కడ బర్త్డేలో పంచతత్వ పూజన జరుగుతుంది. పంచతత్వ పూజనకి ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షికి లింక్ ఉంది. ఒక్కొక్క నెల నువ్వు ఎంత ముందుకొచ్చావో అది మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళు టెస్ట్ చేయాలి మిమ్మల్ని. మీరు దానికి రెడీ అయ్యి ఇది క్వశ్చనేరు ఈ విధంగా, అప్పుడు ప్రతి మంత్ 20వ తారీఖు నుంచి నెక్స్ట్ 20వ తారీఖు నువ్వు ముందుకెళ్తావు. దానికి ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేయించుకోమంటే మనం తప్పుదారిలో వెళ్తున్నాం. ఇంచేత అదొకటి కలుపుకోండి మీరు, బర్త్డే సెలబ్రేషన్ ఎవ్రీ మంత్. ఎప్పుడు చేసుకుంటారు మీరు? మీ బర్త్డే గుర్తుంచుకోండి, లేకపోతే మీ సర్టిఫికేట్స్కి దానికి చికాకు వస్తుంది. కానీ మీ బర్త్డే ఎప్పుడు చేసుకోవాలి అంటే 20వ తారీఖు. ఎందుకంటే ఆ తారీఖున గురువు గారు ప్రపంచానికి ఒక విశేషమైనటువంటి సందేశవాహకుడిగా వచ్చాడు కనుక ఆయన ఎప్పుడు మనం, దట్ ఈజ్ అవర్ గోల్, ఆయనలాగా అవ్వాలి, వీలైతే ఆయన కంటే గొప్పవాడిని అవ్వాలి. నాకు మాత్రం కోరికదే, శ్రీరామ్ శర్మ ఆచార్య కంటే నేను పోయే లోపల ఈయన శ్రీరామ్ శర్మ ఆచార్య కంటే కాస్త ముందుకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళలేము? సైంటిస్టులు ఎప్పుడు చదివిన చదువు చదివిన తర్వాత అంతవరకు గ్యారంటీ, తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఓ స్టెప్ ముందుకెళ్తాడు. వై నాట్ హియర్? అదే గురువు గారు కూడా చెప్తాడు. నెక్స్ట్ ఆ లాస్ట్ లైన్ చూసుకోండి, ద సింప్లెస్ట్ స్కూల్ బాయ్ ఈజ్ నౌ ఫెమిలియర్ విత్ ట్రూత్స్ ఫర్ విచ్ ఆర్కమిడీస్ వుడ్ హ్యావ్ సాక్రిఫైస్డ్ హిజ్ లైఫ్. సైన్స్లో ఆర్కమిడీస్ ప్రిన్సిపల్ తెలుసుకున్న వాళ్ళకి ఒక విషయం తెలుసు, దేనికోసం అది కనిపెట్టాల్సి వచ్చిందో, అది ఎందుకంటే అది ఆయన కనిపెట్టి ఉండకపోతే రాజు ఆయన చంపేసి ఉండేవాడు. చెప్పాడు కూడా, నాకు ఇది నువ్వు చేయకపోతే నేను చంపేస్తాను. అంచేత ఆర్కమిడీస్ ప్రిన్సిపల్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్, ఎట్ హిస్ డెత్. కానీ ఆ ప్రిన్సిపల్ ఇప్పుడు ఎంతమందికి తెలుసు? ప్రతి స్కూల్ స్టూడెంట్కి తెలుసు ఆర్కమిడీస్ ప్రిన్సిపల్. అంటే వీళ్ళు ఆర్కమిడీస్ కంటే గొప్పవాళ్ళనా? ప్రిన్సిపల్ తెలిస్తే ఈజీగా ఉపయోగించుకోవచ్చు. జన్మదినంలో పృథ్వీ ప్రిన్సిపల్, వాటర్ ప్రిన్సిపల్, ఫైర్ ప్రిన్సిపల్, ఎయిర్ ప్రిన్సిపల్, స్పేస్ ప్రిన్సిపల్, ఈ ప్రిన్సిపల్స్ మీకు తెలియాలి. గురువుగారు చెప్పారు, ఆయన చాలా కష్టపడి చెప్పారు. శ్రీ అరవిందో అయితే 40 సంవత్సరాలు అవస్థపడ్డాడు, 1910 to 1950. అంటే మాకెట్టా తెలుస్తుంది అంటావా? సైంటిస్ట్ అంటే ఆ మాట, వాడు కనిపెట్టేశాడు కదా, అసలు మేము దాన్ని ముట్టుకో అంటారు. ఇంకో యాంగిల్లో ఆలోచిస్తారు వాళ్ళు. మనం కూడా అదే యాంగిల్లో ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్, అంచేత సైంటిఫిక్ రిలిజియన్ అర్థమైంది కదా. ఈ సైంటిఫిక్ రిలిజియన్లో 4 లెవెల్స్ ఉన్నాయి. ఆ బొమ్మ చూడండి, ద్వైత, దట్ ఈజ్ ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత. ఈ మూడింటిని కలిపి జాగ్రత్త స్వప్న సుషుప్త ప్రొఫెసర్ కలియకని సమాధిగా గురువు గారు అందజేశారు. గాయత్రి ఆర్టిస్ట్ కోణంలో చదవాలి. ద్వైత అంటే వేక్ఫుల్ కాన్షియస్నెస్, అక్కడ ఉన్నాయి కదా జాగ్రత్త అవస్థ. విశిష్టాద్వైత స్వప్న అవస్థ, అద్వైత సుషుప్త అవస్థ నిద్రాస్థితి. ఈ మూడింటిని కలిపితే వచ్చేది సమాధి. సమాధి దేని తర్వాత వస్తుంది? ధారణ, ధ్యాన, సమాధి. అంచేత మిమ్మల్ని వీళ్ళందరికంటే కూడా ముందు పెట్టేస్తున్నారు గురువుగారు ఈ నాలెడ్జ్ ఇచ్చి. పెట్టొచ్చా పెట్టకూడదా? మళ్ళా సైన్స్ అంతా చదవాలా? డాల్టన్ ఎంత కష్టపడ్డాడు. లేకపోతే డాల్టన్స్ థియరీ చదివితే చాలా? థియరీ చదివితే చాలు కదా. ఆర్కమిడీస్ ఎంత కష్టపడ్డాడో తెలియాలా మీకు? తెలియక్కర్లే, ప్రిన్సిపల్ తెలుసుకునే చాలు. నెక్స్ట్, ఇక్కడ ఆ ఊ మా, ఆ అనేది వేక్ఫుల్ కాన్షియస్నెస్, ఊ అనేది డ్రీమ్ కాన్షియస్నెస్, మా అనేది సమాధి స్థితికి తీసుకెళ్తుంది. అది ఎలాగో మాండుక్యోపనిషత్తులో ఉంది, చూసుకోండి. నెక్స్ట్ తీసే ఒక్కలే. ఇక్కడతో ఆపుతాను నేను. అష్ట సిద్ధి నవనిధికే దాత సర్వసమర్థ గాయత్రి మాత. దానికి చేసుకోండి గాయత్రి. అష్ట సిద్ధులు, నవనిధులు మీకు గాయత్రి ద్వారా లభిస్తాయి. బొమ్మ కాస్త చూపించు పూర్తిగా. ఇవి అష్ట సిద్ధుల పేర్లు అటున్నాయి, నవనిధుల పేర్లు ఇటున్నాయి. ఈ అష్టసిద్ధులు, నవనిధులు గురువుగారు ఎలా సంపాదించారో తెలిస్తే మీరు ఆయన కష్టపడిన తపశ్చర్యం చేయకల్లే, ఆయన చెప్పింది చేస్తే చాలు. ఇక్కడి నుంచి రేపు మొదలెడదాం. ఓకే. కానీ అక్కడ ఉన్నది కాస్త గురువుగారి పుస్తకాలు అవి చూసుకోండి. ఇవి ఇలా ఉంచుతారా తీసేస్తారా? ఇలాగే ఉంటాయి కదా. అంచేత రేపు కాస్త క్లాస్కి ముందు వచ్చేస్తే యూ కెన్ గో త్రూ. జై గురుదేవ్.